ഭാഗ്യാണ് തിരുമനന്തശ്യം
ജ്ഞാനഞ്ജനാശലാഖയ ചക്ഷുർമിലിതം യേന തസ്മൈ ശ്രീഗുരുവേ നമഃ. ശ്രീചൈതന്യമനോഭീഷ്ടം സ്ഥാപിതം യേന ഭൂതലെ സ്വയം രൂപകദാമയ്യം ദദാതി സ പദാന്തികം. വംശാഗോപതരുഭ്യശ്ച കൃപാസിന്ധുഭ്യേവ ച പതിതാനാം പാവനേഭ്യോ വൈഷ്ണവേഭ്യോ നമോ നമഃ. ശ്രീകൃഷ്ണ ചൈതന്യ പ്രവണതാനന്ദ ശ്രീഭേദഗദാധാർ ശ്വസതി ഗോൾഡ് ഭക്തവൃന്ദ. ഹരേ കൃഷ്ണ 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 ഹരേ 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 രാമ ഹരേ രാമ 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 ഹരേ. His Grace Shrimati Raman Prabhu has suggested this very beautiful topic, how to maintain positive attitude by the culture of studying Prabhupada's books, or study of scripture more generally. So personally, I've been having this practice for several years of studying Prabhupada's books for 2 hours a day. It has greatly enhanced my appreciation for Prabhupada, my commitment to Krishna consciousness, and in developing a proper perspective of Krishna consciousness. So I'm grateful that you asked me to speak on this. Please forgive me if I make offenses. I'm so enthusiastic about this topic, so I might commit offense. So please forgive me in advance.
ఇక్కడ ఈరోజు అనుకూల భావనైనటువంటి చర్చనీ అంశంలో శాస్త్రాలు చదివేటువంటి విషయంలో, ప్రభుపాద గారి పుస్తకాలు స్వాధ్యాయ చేసేటువంటి విషయంలో ఎటువంటి అనుకూల భావన కలిగి ఉండాలని చెప్పి పెద్ద ప్రభు చెప్పమన్నారు. చాలా చక్కటి చర్చనీ అంశం ఇది. ఎందుకంటే ఈ పని నేను ఎన్నో సంవత్సరాలు చేశాను. ప్రతిరోజు కూడా 2 గంటల సేపు ప్రభుపాద గారి పుస్తకాలు చదువుతూ ఉన్నాను నేను. దానివల్ల ప్రభుపాద గారి పట్ల నాకు ఎంతో ప్రశంసాభావం పెరిగింది. కృష్ణ చైతన్య పట్ల నాకు బాధ్యత తెలిసింది. కృష్ణ చైతన్యంలో సరైన అవగాహన నేను కలిగి ఉండాలని నాకు అర్థమైంది. కాబట్టి నాకు చాలా చాలా నచ్చినటువంటి అంశం ఇది. కాబట్టి ఈ అంశం చెప్పేటప్పుడు నేనేమన్నా పొరపాట్లు చెప్తే గనక దయచేసి నన్ను మన్నించండి. ఇది మాత్రం నిజంగా నన్ను ప్రేరేపించేటువంటి చర్చనీ అంశం ఇది.
On study of his books by reading from several references from Vedabhyas. Most of these are letters that Prabhupada wrote to his disciples. The first one is a letter to Amarendra Prabhu, Calcutta, January 31st, 1972.
Want to translate? Here, Prabhupada wrote several sandarbhalo. ఈ తన యొక్క పుస్తకాలు అధ్యయనం చేయమని చెప్పి ఎంతగానో నిర్దేశిస్తూ వచ్చారు. ప్రభుపాదుల వారికి పుస్తకాలు అధ్యయనం చేయడం అనేటువంటి విషయంలో ప్రభుపాదుల వారు స్వయంగా ఎన్నోసార్లు తన శిష్యులకు రాసిన ఉత్తరాల్లో దాని గురించి, ప్రాధాన్యతను గురించి చెప్పారనమాట. ఇక్కడ అమరేంద్ర ప్రభు అనేటువంటి ఆయన కలకత్తాలో ఉంటే ఆయనకు 1972 January 31st ఒక ఉత్తరంలో ఈ విధంగా రాశారు.
To turn over the management of my disciples, as I am desiring to devote my time simply for translating the books like Srimad Bhagavatam. So if you study my books very carefully, then I am sure you will find out the means for applying this Krishna consciousness philosophy in all spheres of life. There is no limitation. Simply it requires a little common sense practicality. The main point is that Krishna is the center of all activities, whatever is going on. Whatever the activity may be, if Krishna is the center, that is all right. The details simply require a little common sense. So you are there in Dallas, knew all the details of the situation. So now with the help of your God brothers there, you decide exactly how to execute the thing. After all, the result is given by Krishna.
ఇక్కడ ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే, నేను ఇప్పుడు కార్యనిర్వహణ అంతా మీ నెత్తి మీద వేసి నేను భాగవతం అనువదించాలనుకుంటున్నాను. నేను చేసే ఈ భాగవత అనువాదం ఏదైతే ఉందో దాన్ని మీరు బాగా చదివినట్లయితే అది మీరు జీవితంలో అన్ని రంగాల్లో కూడా దాన్ని ఏ విధంగా ఆచరించాలనేటువంటిది మీకు బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా ఈ భాగవతం అనేటువంటిది మీరు భాగవత కృష్ణ చైతన్య తత్వాన్ని సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి ఏ విధంగా ఇవ్వచ్చు అనేటువంటిది మీకు తెలుస్తుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే కృష్ణుడు మనకి కేంద్ర బిందువు. చేసిన కార్యక్రమం ఏదైనప్పటికీ కూడా కృష్ణుడు కేంద్ర బిందువు ఉండాలని మీరు గుర్తుపెట్టుకోండి. వివరాలు ఎన్నైనా ఉండొచ్చు, సారాంశం కృష్ణుడు కేంద్ర బిందువు. మీరు డల్లాస్ లో ఉన్నారు, అక్కడ వివరాలన్నీ కూడా నాకు తెలియజేస్తున్నారు. మీరు చేయవలసిందల్లా కాస్త ఇంగిత జ్ఞానం ఉపయోగించి కాస్త ఆచరణ పూర్వకంగా భాగవతాన్ని చదివి అక్కడున్న విషయాలన్నీ కూడా బాగా అభివృద్ధి పరచండి. మీ గురు సోదరులతో కలిసి ఆ కార్యాన్ని మీరు చేయండి అని చెబుతున్నాను.
సో ద మెయిన్ పాయింట్ ఇస్ సింప్లీ టు ఎక్సిక్యూట్ ఎవ్రీథింగ్ విత్ కంప్లీట్ సిన్సియరిటీ అండ్ ఎంథూజియాజం విదౌట్ డివియరింగ్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్స్ దట్ ఐవ్ గివెన్ యూ ఇన్ మై బుక్స్.
ఇక్కడ పూర్తి నిజాయితీతో ఉత్సాహంతో మీరు ఏ కార్యక్రమాన్ని సరే చేయవలసి ఉంటుంది, దానికి కావాల్సిన శక్తి అంతా కూడా నేను ఆ పుస్తకాలు ఇచ్చానని చెప్పారు.
దట్ ఈస్ వన్ వై ప్రభుపాద్ ఇస్ సేయింగ్ దట్ ఇఫ్ యూ వాంట్ టు మేనేజ్ అవర్ సొసైటీ నైస్లీ వి జస్ట్ హావ్ టు స్టడీ హిస్ బుక్స్, వి డోంట్ రియల్లీ హావ్ టు గో ఎనీవేర్ ఎల్స్. అండ్ దెన్ బేస్డ్ ఆన్ ద స్టడీ ఆఫ్ హిస్ బుక్స్ వాట్ విల్ ఎమర్జ్ ఇస్ ఆల్ ది అదర్ థింగ్స్ లైక్ డిపెండెన్స్ ఆన్ స్పిరిచువల్ మాస్టర్, consulting with other devotees, creating a culture of humility, all these things will come from that. It is not that those things are not important, but they are within the books of Srila Prabhupada. And if we take shelter of Prabhupada's books, then naturally, it is not the Rithik philosophy, you take shelter of Prabhupada's books, everything will be answered there. If you take shelter of Prabhupada's books, then automatically you will take shelter of a bona fide spiritual master, automatically you will, you know, interact with devotees on a loving platform, and the enthusiasm and inspiration to continue will come from there. So in this way, we can become fixed in our Krishna consciousness.
చూడండి ప్రభుపాద్ ఏం చెప్తున్నారంటే, మీ కార్యనిర్వహణకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా సక్రమంగా నెరవేర్చాలంటే నా పుస్తకాలు బాగా అధ్యయనం చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. అంటే ప్రభుపాద వారి పుస్తకాలు మనం బాగా అధ్యయనం చేయడం వల్ల గురువుని ఆశ్రయించడము, ఎప్పుడు కూడాను మనకి పెద్ద భక్తులను సంప్రదించడం ఏదైనా పని చేసే ముందు అదేవిధంగా వినయాన్ని కలిగి ఉండడము, ఇవన్నీ కూడా మనం సహజంగా అలవడతాయన్నమాట. అంటే ప్రభుపాద వారికి పుస్తకాలని మనం ఏ విధంగా భావించాలంటే, ఇవన్నీ కూడా మనకు అవసరం లేదని కాదు, ఇవన్నీ మనకి మన కృష్ణ చైతన్యతత్వంలో భాగాలే, కానీ అవి ప్రభుపాద వారి పుస్తకాల ద్వారా మనకు వస్తాయి. ప్రభుపాద వారి పుస్తకాల ద్వారా వస్తే కదా ప్రభుపాద వారి పుస్తకాలే సర్వస్వం అంటే మళ్ళీ అది ఋత్వితత్వం అట్లా అనుకోవద్దు. ప్రభుపాద వారికి పుస్తకాలు చదవడం వల్ల నువ్వు గురువుని ఆశ్రయిస్తావు, భక్తులు ప్రేమించగలుగుతావు, నీలో కృష్ణ చైతన్యాన్ని కొనసాగించడానికి ఉత్సాహం వస్తుంది.
Another letter, letter to sons and daughters, written from Los Angeles, 1973. Here it says, it's initiation letter. Now you must all carefully follow these four regulative principles. No meat eating, no illicit sex, no intoxication, no gambling. Always be sure to chant minimum 16 rounds daily. Study my books carefully. Go for Sankirtana and engage in daily worship in the temple. You're all very sincere boys and girls, and now I request you to make your life successful for going back home, back to Godhead.
తర్వాత లాస్ ఏంజలస్ లో 1973 సంవత్సరంలో కూడా ఒక ఉత్తరం రాశారు. అందులో కుమార్తెలు గాను కుమారులు గాను సంబోధిస్తూ ఆయన దీక్ష సమయంలో రాసినటువంటి ఉత్తరం అది. ఏమని చెప్తున్నారంటే, ఇప్పటి నుంచి మీరు దీక్ష తీసుకుంటున్నారు గనక నాలుగు నియమాలన్నీ కూడా చక్కగా పాటించండి. అంటే మాంసభక్షణ, వ్యభిచారం, జోదు మత్తు పనులు ఇవన్నీ కూడా తాకుండా 16 మాలు కనీసం రోజు జపం చేస్తూ ఉండండి. పుస్తకాలు బాగా చదవండి. బయటకు వెళ్ళి నగర సంకీర్తన చేయండి. విగ్రహారాధన బాగా చేసుకోండి. ఇవన్నీ కనుక మీరు చేసుకున్నట్లయితే మీరు ఎంతో నిజాయితీ కలిగినటువంటి యువతి యువకులు మీరంతా ఇవి చేస్తే చాలు, మీరు భగవద్ధామం చేరడానికి మీరు మార్గాన్ని ఏర్పరచుకుని విజయాన్ని సాధిస్తారు.
ప్రాపర్ ఎంఫసైజింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద స్ట్రాంగ్ డిజైర్ టు గో బ్యాక్ టు గాడ్హెడ్ విత్ స్టడీ ఆఫ్ హిస్ బుక్స్ The enthusiasm to go on will come from that study of Prabhupada's books.
Prabhupada varu ikkada em pradhanadhi cheptunnarante bhagavadhamaniki vellalanatundi utsukata Prabhupada variki pustakala adhyayanam ee rendidiki anusandhanam chestunnaru. Ante bhagavadham vellalani utsukata niki ekkada nunchi vastundi? Prabhupada varu pustakala baaga adhyayanam cheyadam valla vastundi.
Another one to Arjuna Prabhu, Dallas, May 73. Study my books very carefully and prepare yourself fully for going back to home, back to Godhead.
May 73 సంవత్సరంలో డల్లాస్ లో అర్జున్ ప్రభుకి చెప్తున్నారు అన్నమాట, నా పుస్తకాలు చాలా చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసేటువంటి పనికి ప్రారంభించండి, ఆ విధంగా మీరు భగవద్ధామాన్ని చేరుకుని ఏర్పాట్లు చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు.
This one, I highlighted this one. There's a letter to Mr. Perry Mukherjee from Mayapur, 1974. Maybe it's something, some French or German name, I think. German name. But before saving others, we must first see that we ourselves are protected from the dangerous effects of Maya. Therefore, my recommendation to you is that you should associate yourself with my disciples in one of our Krishna conscious centers, practice our regulative principles and study my books very carefully.
ఇక్కడ మేరీ ఫ్రేడ్ అనేటువంటి ఒక అతను ఉన్నాడు. అతను జర్మనీ అనుకుంటా. 74 మాయపు నుంచి కూర్చున్న రాశి ఏమన్నారంటే, తోటివాడిని కాపాడే ముందు ఈ మాయ యొక్క దాడి నుంచి మనల్ని మనం సంరక్షించుకోవడం చాలా ముఖ్యము. దానికోసం నేను మీకు ఇచ్చేటువంటి సూచన ఏమిటంటే, మా మందిరాల్లో మా కృష్ణ చైతన్య భక్తులతో ఎవరితో ఒకరితో మీరు అనుసంధానమై ఉండి సంబంధాన్ని కలిగి ఉండి చక్కగా నియమాలన్నీ కూడా పాటిస్తూ నా పుస్తకాలు జాగ్రత్తగా చదువుతూ ఉండండి.
Rise early, attend temple functions and study my books carefully.
తర్వాత ప్రదీప్ చంద్ర అనేటువంటి ఇంకో భక్తునికి రాసిన ఉత్తరంలో, తెల్లవారుజామున లేవండి, మందిరంలో కార్యక్రమాలకు హాజరుకండి, ఆ తర్వాత నా పుస్తకాలను చాలా జాగ్రత్తగా అధ్యయనం చేయండి.
Next letter to Ati Chandra. First thing is that one must understand Srimad Bhagavatam fully. This whole letter is important. I am in receipt of your letter dated 16th December 1974 and I have noted the contents. I think your idea is a little utopian. Whatever that idea is, the letter of that person is not there. And then he is explaining how his idea is utopian can be understood if he studies Bhagavatam. First thing is that one must understand Srimad Bhagavatam fully. The first verse, if you simply explain, will take volumes and volumes. So, please study my books intensely and do not fail to chant 16 rounds daily following the four regulative principles strictly. This will make everything perfect.
Utopian, didn't
it? Utopian. Ideal.
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 Ideal. Ideal. Ideal. Here, 16th December 1974, అదే ఇంకా ఉత్తరం మొత్తం అదే అనమాట. ఏం చెప్తున్నారంటే, మీరు మీ యొక్క ఆలోచనలన్నీ కూడా ఆదర్శ ప్రేమ కావని చెప్పేసి మీకు అర్థం కావాలంటే, మొట్టమొదటి నేను రాసిన భాగవతం మీరు పూర్తిగా అర్థం చేసుకోవాలి. భాగవతంలో మొదటి స్కంధంలో మొదటి శ్లోకాన్ని మీరు అర్థం చేసుకోవాలంటేనే దాని వివరణ చాలా చాలా సంపుటాలు పడుతుంది. మీరు అందుకని ఆ భాగవతాన్ని సక్రమంగా అర్థం చేసుకుని ఆ తర్వాత 16 జపం చేయడం, నియమాలు ఖచ్చితంగా పాటించడం ఇవి చేస్తే అప్పుడు మీ యొక్క ఆలోచన ఎంత ఆదర్శప్రాయమైనటువంటిది మీకే అర్థం అవుతుందని చెప్పారు.
Duryodhana Guru's letter to Duryodhana Guru, 1975. Please study my books very carefully and do not fail in chanting at least 16 rounds daily.
Duryodhana Guru anetundi ayanku 75 samvatsaramlo rasina uttaram anamata. Dayachesi na pustakalu chala jagratiga adhyayanam cheyandi, ade vidhanga 16 malalu pratiroju japam cheyandi ani cheptunna.
Next one. Be very careful to follow all of the regulative principles nicely and 16 rounds daily and study my books very deeply.
తర్వాత ఇంకొక ఉత్తరంలో ఏమనంటే, మీరు దయచేసి నియమాలన్నీ కూడా చాలా జాగ్రత్తగా పాటిస్తూ 16 చక్కగా జపం చేస్తూ నా యొక్క పుస్తకాలని చాలా గాఢంగా చదవండి, అధ్యయనం చేయండి.
This will make you able to go back to Godhead at the end of your life.
ఈ విధంగా చేస్తే ఇది నిన్ను నీ జీవితాంతాన్ని భగవద్ధామానికి చేరుస్తుంది.
Anyway, there are many more. I think sampling is good. There are about 100 of these. I just read about 10 or 15. So we can just appreciate. Srila Prabhupada put a lot of effort into his books. In fact, he never sacrificed it for anything. While traveling, while giving lectures, meeting big dignitaries, even when he was sick, Prabhupada gave priority to writing. Because he intended these books to last for 10,000 years. And every devotee should feel very grateful for receiving this most precious gift of Srila Prabhupada. Of all the gifts that Prabhupada gave us, we can say three are most important. One is the holy name, the faith in the holy name. The other one is his representatives who represent his teachings. And the third one is his books.
ఇక్కడ ప్రభుపాదుల వారు ఈ పుస్తకాలను ఎంతో శ్రమకూర్చి ఆయన ఈ పుస్తకాలు రాశారనమాట. వీటి కోసం ఎంతో త్యాగం చేశారు ఆయన. అందుకని ప్రభుపాదుల వారు ఈ పుస్తకాలు రాసినందుకని వారిని ఎంతగానో మనం ప్రశంసించాలి. ప్రభుపాదుల వారు ఎన్ని కార్యక్రమాలు ఉన్నా సరే, ప్రయాణంలో ఉన్నా, పెద్దవాళ్లతో మాట్లాడుతున్నా, ప్రముఖులతో సంభాషిస్తూ ఉన్నా, సమావేశాల్లో ఉన్నా, ఉపన్యాసాలు ఇస్తున్నా, పుస్తకాలు రాయడం అనేటువంటి కార్యం మాత్రం ఎప్పుడు కూడా ఆపలేదు. అందుకని ఎంతో ప్రభుపాదుల వారి దగ్గర నుంచి మనం పొందిన అద్భుతమైనటువంటి బహుమతి వారి యొక్క పుస్తకాలు. ప్రభుపాదుల వారు మనకి ఎన్నో ఇచ్చారు బహుమతులు. ఒక మూడు బహుమతులు అత్యంత ముఖ్యమైనటువంటి, ఒకటి వచ్చి భగవన్నామం పట్ల విశ్వాసం, రెండోది ప్రభుపాదుల వారికి ప్రతినిధులు, ఎవరైతే ప్రభుపాదుల వారికి బోధనల్ని తెలియజేస్తున్నారో పాటిస్తున్నారో ఆ ప్రతినిధులు, మూడోది ప్రభుపాదుల వారికి పుస్తకాలు.
And anticipating that he may not be able to complete the 10th canto, Prabhupada first wrote Krishna book. So he wanted us to have full 10 cantos. So we can actually perfect our life by studying the Bhagavatam. One of the five items that Chaitanya Mahaprabhu recommended as important items of devotional service is to regularly hear the Bhagavatam from proper devotees. And the Bhagavatam is an amazing literature. I can say like this, it's the duty of every leader or teacher or spiritual master to give this shelter to his disciples or students or followers. Wherever you are, you can pick up the Bhagavatam and feel all the principles that you need for conducting your life at any given time.
తర్వాత ప్రభుపాదుల వారు ఇంత అద్భుతమైన బహుమతులు ఇచ్చినందుకు వారి పట్ల మనం ఎంతో కృతజ్ఞతను, గాఢమైనటువంటి కృతజ్ఞతను కలిగి ఉండాలి. ఈ భాగవతం అనేటువంటిది ప్రభుపాదుల వారు పదవ స్కందం పూర్తి చేయలేను అనేటువంటిది ముందుగానే ఆయన ఆలోచించి పదవ స్కందం మొత్తాన్ని కూడా కృష్ణ పుస్తకం రూపంలో మనకి ఇచ్చారు. వారి ఉద్దేశం ఏంటంటే ఈ భాగవతం అనేటువంటిది, ప్రత్యేకించి పదవ స్కందం అనేటువంటిది మనం బాగా అధ్యయనం చేయాలనేటువంటిది వారి యొక్క ఉద్దేశం. అందుకనే అసలు ఎవరైనా గానీ, నాయకులైనా గానీ, లేకపోతే ఉపాధ్యాయులైనా గానీ, ఆధ్యాత్మిక గురువులైనా గానీ, వాళ్ళు ఈ భాగవతాన్ని నిజంగా తమ యొక్క అనుచరులకు ఇవ్వదగినటువంటి శ్రేష్టమైనటువంటి ఆశ్రయం ఏంటంటే భాగవత ఆశ్రయం. ఎక్కడున్నా సరే, ఎక్కడ కూర్చున్నా సరే, ఈ భాగవతాన్ని తీసి దీనిలో నుంచి జీవితానికి కావాల్సిన అన్ని రకాల సూత్రాలు కూడా భాగవతం నుంచి మనం తీసుకోవచ్చు.
సో నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ మే అరైజ్ నౌ, ఐఎమ్ సో బిజీ విత్ సర్వీసెస్ అండ్ హౌ ఐ గోయింగ్ టు అకామిడేట్ స్టడీ ఇన్ మై డే. సమ్టైమ్స్ ప్రాపర్ సెడ్ మినిమం 3 hours a day study. In some places, he said that. Somebody added in parentheses, I don't know whether it was in Prabhupada's original letter or not, in parentheses is added, including the morning and evening class. Whether it is actually included or not, I don't know. Mm-hmm. But it's there in parentheses.
Akada, ikkada venthe chaala prashnalu vastayi. Emantante, చదవమన్నారు పుస్తకాలు కానీ సేవలు చాలా ఎక్కువ ఉంటాయి కదా, చదవడానికి సమయం దొరకదు కదా అని చెప్పేసి ఆ ప్రశ్న వస్తుంది. కానీ ప్రభుపాదుల వారు ఉత్తరంలో రాసింది ఏంటంటే, కనీసం రోజు 3 గంటలు నా పుస్తకాలు మీరు చదవాలి అని చెప్పేసి చెప్పారనమాట. కానీ అక్కడ పక్కన బ్రాకెట్లు ఏమైనా రాశారంటే అది ప్రభుపాదుల వారు రాశారా వేరే వాళ్ళు ఏమైనా పెట్టారని తెలియదు. ఉదయం సాయంకాలం ఉపన్యాసాలతో కూడుకొని అని చెప్పేసి రాశారు.
Practical questions arise. In order to emphasize this point, Srila Prabhupada would sometimes quote the story of the Brahmana from Sriranga. There was this illiterate Brahmana, and when Chaitanya Mahaprabhu was residing in Sriranga Kshetra, he saw that this Brahmana was studying the Bhagavad Gita and some of his friends and local people were making fun of him because he was not reading so clearly. Sometimes the words were mispronounced, sometimes the meanings were not read properly because he was illiterate. But Chaitanya Mahaprabhu also observed that his whole body was shaking, his hair was standing on end, and tears were continuously flowing from his eyes. So Sri Chaitanya Mahaprabhu went and asked this Brahmana, "My dear Brahmana, what is it in Bhagavad Gita that makes you so ecstatic? And the Brahmana was simple and straightforward. He gave the answer, my spiritual master knows that I am illiterate, but he has ordered me to study the Bhagavad Gita every day, 2 hours. All 18 chapters, in other words. So every day I try to study all 18 chapters. Although I don't know, sometimes I mispronounce them, sometimes I, you know, don't know the correct meanings. But still, because my Guru Maharaj asked me to do this every day, it's very clear in the Chaitanya Charitamrita, I am doing this, and as I am picking up the book, the scene that comes to my mind, in my heart, the vision, is Krishna has become a charioteer of his own servant Arjuna. And when I think of this, my heart melts. How the Lord is so eager to serve his devotee. And thinking of this, I go into ecstasy. So Chaitanya Mahaprabhu congratulated this Brahmana and said that your understanding and explanation of Bhagavad Gita is perfect. And he embraced him and congratulated him, much to the surprise of all the other Brahmanas that were surrounding him. So it is not a question of our scholarly study that is being referred to here. He was not a scholar. It is not a question of whether we are expert in giving all kinds of explanations. But it's a question of our obedience to the desire of Srila Prabhupada. He wanted us to study his books very deeply, very carefully, very scrutinizingly, regularly, daily. These are all the ways that he expressed his desire that his devotees should study his books.
దీనికి ప్రభువులు ఎప్పుడు కూడా ఈ శ్రీరంగం బ్రాహ్మణుని యొక్క ఉదాహరణ చెప్తూ ఉంటారు. బ్రాహ్మణుడు కథను ఉన్నాడు శ్రీరంగంలో, నిరక్షరాస్యుడు. అయితే ఆయన గురుగారు ఆయన భగవద్గీత చదవమని చెప్పారని చెప్పి ఆయన చదువుతున్నాడు రోజు. చదివేటప్పుడు శ్లోకాలు తప్పులు చెప్తుంటాడు, అర్థాలు సరిగ్గా చెప్పకుండా ఉంటాడు, చదువు రాదు కనుక. చుట్టుపక్కల బ్రాహ్మణులందరూ కూడా ఆయన ఎగతాళి చేసి నవ్వుతున్నారు. చైతన్య మహాప్రభు కూడా చూశారు. చైతన్య మహాప్రభు ఆయన తప్పులు చదువుతున్నప్పటికీ, అర్థాలు సరిగ్గా చెప్పలేకపోతున్నప్పటికీ, వాటితో పాటుగా ఆ బ్రాహ్మణుడికి శరీరంలో ఇంకా మార్పులు గమనించారు. ఆ బ్రాహ్మణ శరీరం కంపిస్తుంది, రోమాంచితం అవుతుంది, అస్త్రధారులు స్రవిస్తున్నాయి, ఇవన్నీ కూడా చూసి చైతన్య మహాప్రభు అడిగారు అనమాట, ఏమిటి నువ్వు చేస్తున్న పని ఇక్కడ అని చెప్పేసి అంటే, అప్పుడు ఆ బ్రాహ్మణుడు చెప్పాడు, నాకు చదువు రాదని తెలుసు నా గురువు గారికి, అయితే కూడా రోజు భగవద్గీత భజన అధ్యాయులు 2 గంటల సేపు చదవమన్నారు, అందుకే నేను చదువుతున్నాను. అలా నేను గురువు గారు చెప్పిన చేద్దామనే ఉద్దేశంతో భగవద్గీత తీయగానే నా మనసులో ఉన్న హృదయంలో వచ్చిన మొట్టమొదటిది ఏమిటి అని అంటే, ఈ విధంగా కృష్ణుడు రథసారథిగా ఉండి అర్జునునికి సేవ చేస్తున్నాడు, భగవంతుడయ్యండి ఆయన తన యొక్క భక్తుని సేవించాలని అంత ఆతృతి చెందుతున్నాడు, అది తెలుసుకుంటే నాకు ఈ విధంగా ఈ తన్మయత్వం కలుగుతుంది అని చెప్పాడు. వెంటనే చైతన్య మహాప్రభు ఏమన్నారు, భగవద్గీత పట్ల నీ యొక్క అధ్యయనము, నీ అవగాహన, నీ వివరణ సమస్తం పరిపూర్ణం అని చెప్పేసి మహాప్రభు అతన్ని ఆలింగనం చేసుకున్నారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా దిగ్భ్రాంతి చెందారు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవడం అంటే, శాస్త్రాలు చదవడం అంటే వాటిని మనకున్నటువంటి విద్యతో, మా విద్యతో, విద్వాంసత్వంతో దాన్ని చదవడం కాదు, లేకపోతే శాస్త్రాల్లో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బాగా చదివేసేసి ఎవరైనా అడగానే రకరకాల వివరణలు ఇచ్చేయడం కాదు. మరి శాస్త్రాలు చదవడం అంటే ఏంటంటే విధేయత, ప్రభుపాదుల వారికి కోరికను మనం ఎంత విధేయత స్వీకరిస్తున్నాం అనేటువంటి శాస్త్ర అధ్యయనం అనేది తెలియజేస్తుంది అనమాట. ప్రభుపాదుల వారు మనకి ఎన్నిసార్లు చెప్తున్నారు, నా శాస్త్రాలను మీరు సునిశ్చితంగా, పరిశీలనగా, క్షుణ్ణంగా, ప్రతిరోజు అనుదినము క్రమం తప్పకుండా చదవండి అని ఎన్నిసార్లు చెప్పారు. ఆ సూచనకు, ఆయన కోరికకు మనం విధేయతను ప్రకటించడం నిజమైన శాస్త్ర అధ్యయనం అనిపించుకుంటుంది.
So it is one of our, at the time of initiation also nowadays, the spiritual master asks, what are the regulative principles, how many minimum rounds will you chant, and the third question, will you always stay within the teachings of Srila Prabhupada? So to stay within the teachings of Srila Prabhupada, you should at least know what they are. If you don't study them regularly, your promise would be an empty promise. You know, you can say, I accept everything in Bhagavad Gita. I accept everything as it is. But then I keep it as it is. Purchase the book Bhagavad Gita as it is and keep it as it is. Don't ever study it. So, there should be some substance to that promise that we make at the time of initiation. The reason this was introduced, it was not one of the original vows that Prabhupada asked. The reason this was introduced was many devotees were becoming bewildered and leaving ISKCON, thinking that something more is there available outside. And to remove this confusion, our leaders wanted to introduce this extra vow at the time of initiation, that devotees should regularly study Prabhupada's books and understand them. Studying can be by studying or sitting and discussing with other devotees, and in so many ways you can perform the study. But that commitment to study and understand and then accept the teachings of Srila Prabhupada is very important.
మనం దీక్షిస్తున్న సమయంలో గురువు గారు అడుగుతారనమాట, నాలుగు నియమాలు ఏంటి చెప్పేస్తాం, పదహారు మాలు కనీసం జపం చేస్తావో చేస్తాం అంటాం, ఎన్ని మాలు జపం చేస్తావు కనీసం అంటే పదహారు మాలని చెప్తాం. తర్వాత ప్రభుపాదులు అడిగి సూచనలు కట్టుబడి ఉంటావా అని అంటే ఉంటామని చెప్తాం. మరి ఉంటామని చెప్పిన వాళ్ళు అసలు సూచనలు ఏంటో ముందు మనం తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా మనం ఈ శాస్త్రాలని ప్రభుపాదులు వారి పుస్తకాలు మనం చదవాలి అనమాట. వాస్తవంగా ఈ మూడో నియమం అనేటువంటిది మొదట్లో ప్రభుపాదులు దీక్షించిన సమయంలో లేదు. తర్వాత ఎందుకు ఇది ప్రవేశపెట్టడం జరిగిందంటే, కొద్దిమంది ప్రభుపాదులు వారు చెప్పిన దానికన్నా బయట ఇంకేదో ఎక్కువ దొరుకుతుందనే భ్రమతో ఉద్యమాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతుంటే అప్పుడు ఎవరో గురువు దీనిని ప్రవేశపెట్టారు. ఏమిటి, ప్రభుపాదుల వారికి సూచనలు మీరు కట్టుబడి ఉంటారు అని చెప్పేసి. ఆ విధంగా కట్టుబడి ఉండాలంటే మనం అవేంటో తెలుసుకోవాలన్నమాట. అలా కాకుండా నేను భగవద్గీత మొత్తం యథాతథాన్ని అంగీకరిస్తున్నాను, దీని యథాతథంగా నేను అట్లే ఉంచుతున్నాను అంటే ఉపయోగం లేదు. దీక్ష సమయంలో మనకంటూ ఒక ఒప్పందం చేయడానికైనా మనకు తెలియని విషయాలు కొన్ని తెలుసుండాలి. ఆ విషయాలు తెలుసుండాలంటే దీన్ని మనం క్రమం తప్పకుండా రోజు చదవడం అనేటువంటి చేస్తూ ఉండాలి.
So, study, when Prabhupada says scrutinizingly and deeply, we have to understand these carefully. Deeply studying means repeatedly studying. One meaning of deeply studying is repeatedly studying. Because, let us say that you want to dig gold in a place, and it's deep in the soil. What do you have to do? You have to keep digging in the same place till you find gold. You cannot find gold by digging a little bit here, 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 a little bit there. In the same place, if you keep digging, you'll find gold, provided you know that the gold is there. In the same way, in Prabhupada's books there are amazing treasures. That first time you study, you will probably get not much. You may even see Prabhupada is repeating everything. You know, you're not the body. Stop sense gratification. Krishna is the Supreme Personality of Godhead. We know these things after a few months of hearing in a Hare Krishna temple. We know all these things. But we don't really realize them. And we don't understand the different nuances of them. We don't understand the application of it. We don't understand how to please Krishna with these teachings, which is the purpose of learning all these things. So deeply studying means not just studying a lot of different things, but studying even the same thing again and again with proper guidance. You hear a class, you go back and read the purport, and try to write down your own understanding of it, or speak it to some friend, a partner or someone, and then both of you share your understandings with one another. This is a method of deep study. Some people study the Bhagavatam. There used to be one devotee when we were first in IIT Delhi. He was a bhakta. His name was Hare Krishna. He still came to see me in Chicago about 2 months ago. He hasn't forgotten me. He still remembers me. And he was a voracious reader. He saw all these books in my bookshelf when he came to our home. He said, "Can I borrow this book?" So I was a little skeptical because he was a brand new person. I don't know whether he'll return it or not. So I bought a whole spare set of Chaitanya Charitamrita and Bhagavatam and kept it as a library. So this boy would borrow first canto, finish it in 3 days, 4 days. Then he would say second canto, third canto, fourth canto. And in this way, he finished all the 12 cantos in about 2 months. And then he was reading Gopal Champu and all these things. From where he got those, I don't know.
He tried to learn Sanskrit. But, you know, he didn't become a very good devotee. Although he still remembers me and he has some gratitude. But he didn't really follow the process of Krishna consciousness very seriously. He likes to go to Hare Krishna temples and take prasadam. He likes to see the deities. But he has not made any commitment in his life. So deeply studying is not a matter of studying a lot. It's a matter of even studying the same purport 20 times. Or even the same sentence and allowing that sentence to go deep into your heart and start living it. So, go ahead.
అధ్యయనం చేయడం అని అంటే భక్తులందరూ కూడా కూర్చుని దాన్ని చర్చించడం కావచ్చు, చదవడం కావచ్చు, చదివిన విషయాలు పరస్పరం చెప్పుకోవడం కావచ్చు, ఇవన్నీ అధ్యయనం కిందకి వస్తాయి. ప్రభుపాద స్పష్టంగా చెప్తున్నారు మనకి తన యొక్క పుస్తకాలు క్షుణ్ణంగా సునిశ్చితంగా అధ్యయనం చేయమని చెప్తున్నారు. గాఢంగా అధ్యయనం చేయమంటే దీని అర్థం ఏంటంటే మనం ఒక ఉదాహరణ గుర్తుపెట్టుకోవాలి. బంగారం కావాలంటే ఒక చోట బంగారం ఉందని తెలిసింది, అప్పుడు మనం త్రవ్వాలంటే ఎట్లా, అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తవ్వితే బంగారం దొరకదు, ఒకే చోటు బాగా లోతుకి తవ్వితే బంగారం దొరుకుతుంది. అట్లా అధ్యయనం చేయడం అంటే ఏదో రకరకాలుగా అన్ని పుస్తకాలు చదువుకోవడం వెళ్ళిపోవడం కాదు, ఒకే పుస్తకాన్ని మరలా మరలా మళ్లీ 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 చదవడం అనేటువంటిది చేస్తే అప్పుడు మనకి అధ్యయనం అనేటువంటిది అందులో ఉన్న విషయాలు అనేటువంటివి మనకు అర్థమవుతాయి. ప్రభుపాద పుస్తకాలు చాలా విచిత్రమైనటువంటి, మొదటిసారి చదివితే ఏదో కొంచెం పైపైన అర్థమవుతుంది, తర్వాత అవే పదాలు మళ్లీ మళ్లీ చెప్తున్నారేమిటి ప్రభుపాద అనిపిస్తుంది. ఎందుకంటే కృష్ణ చైతన్యలో వచ్చి కొద్ది నెలలు ఉన్న వ్యక్తికి ఈ పదాలు అలవాటైపోతాయి. నువ్వు శరీరం కాదు, ఇంద్రుడు నాపివేసేయాలి, కృష్ణుడు దేవాదేవుడు, ఈ ప్రభుపాద ఏమిటి మళ్లీ మళ్లీ చెప్తున్నారు అంటే మళ్లీ మళ్లీ చెప్పాలి. ఎందుకంటే మనకి సాక్షాత్కారం కలగలేదు, మనకు పూర్తిగా అవగాహన కాలేదు, వాటిని మనం ఏ విధంగా ఆచరించాలో తెలియలేదు, ఆ ఉన్న సూత్రాలను కృష్ణుడు ప్రీత్యర్థం ఎట్లా మనం చేయాలనే తెలియలేదు. మనం చేసేదంతా ఏదైనా కృష్ణుడు ప్రత్యర్థం చేయాలి, ఈ సూత్రాలను కృష్ణుడికి ప్రత్యర్థం ఎట్లా చేయాలో తెలియలేదు, అందుకని మళ్లీ మళ్లీ వస్తున్నాయన్నమాట. ఇవన్నీ మనం దృష్టిలో పెట్టుకుని ఏంటంటే పుస్తకాలని గాఢంగా అధ్యయనం చేయడం అంటే ఉపన్యాసం అయిన తర్వాత మళ్ళీ తిరిగి ఆ భాష్యాన్ని చదవండి, మళ్లీ మళ్లీ చర్చించండి, ఈ విధంగా చేస్తే గాఢమైన అధ్యయనం అవుతుంది. ఇటలీలో హరికృష్ణ భక్తుడున్నాడంట, అంటే ఈ మధ్యన కూడా 2 నెలల క్రితం ప్రభు నుంచి కలిశాడు శికాగోలో. అతను అప్పుల్లో విపరీతమైనటువంటి పాట కూడా అనమాట, చాలా విపరీతంగా చదువుతాడు అతను. ప్రభు గృహానికి వచ్చినప్పుడు పుస్తకాలు అన్ని కూడా చూసి, నేను బాగా చదవాలనుకుంటున్నాను, మీ పుస్తకాలు ఇస్తారు ఒకసారి అంటే భాగవతం చైతన్య చరిత్ర అన్ని తెచ్చిచ్చారన్న. భాగవతం మొదటి స్కందం ఇస్తే 3-4 రోజులు చదివేసి 2వ స్కందం ఎక్కడ అన్నాడు. అట్లా 2 నెలల్లో 12 స్కందాలు చదివేశాడు. తర్వాత ఇంకా అక్కడ చదవలేదు, ఏదో గోపాల చెంపు అని అవని అని పుస్తకాలు చదువుకోవడం, సంస్కృతం నేర్చుకోవడం అట్లా వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా అతను హరికృష్ణ మందిరానికి వస్తాడు, విగ్రహారాధన అంటే చూస్తాడు, ప్రసాదం తింటాడు. కానీ హరికృష్ణ ఉద్యమంలో ఒక ఒప్పందం అనేటువంటిది అతనికి లేదు. ఎందుకనంటే కృష్ణ చైతన్యంలో ఈ పుస్తకాల అధ్యయనం అనేటువంటి సూత్రాన్ని అతను సక్రమంగా ఆచరించలేదు, అందుకని అతనికి ఈ కృష్ణ చైతన్యంలో ఒప్పందం లేదు. అందుకనే పుస్తకాలు అధ్యయనం చేయడం అంటే అది ఒక వాక్యమే కావచ్చు, ఆ వాక్యాన్ని మళ్లీ మళ్లీ చదివి దాన్ని హృదయంలోకి బాగా తీసుకుని ఆ వాక్యం ప్రకారంగా జీవించడం నేర్చుకుంటే అది గాఢమైన అధ్యయనం అవ్వబడుతుంది.
There is a big difference between academic study and devotional study. The South Indian Brahmana was doing a devotional study of the books. Many modern scholars, they study even Goswami literatures, they even write PhD theses on these literatures, but their study is purely academic. Max Müller's study of Vedic knowledge, he wrote 50 books on Vedic literatures without ever coming to India. He never visited India, he wrote 50 books. And in India, many people worship Max Müller, but you know, Max Müller Bhavan, almost every city has a Max Müller Bhavan. So, this is academic study, where you don't want to make any commitment or relationship with Krishna. You're studying it, so, to gain information, to impress people, to make a living out of it. That kind of academic study is not what Prabhupada is talking about. He's talking about a deep devotional study.
విద్యాపరమైన అధ్యయనమును భక్తిపరమైన అధ్యయనం రెండు వేరు వేరు. బయట విద్యాపరమైన అధ్యయనం చేస్తారు, మన యొక్క పుస్తకాలు మనం భక్తిపరమైన అధ్యయనం చేయాలి. అందుకనే ఈ దక్షిణ భారతదేశం బ్రాహ్మణుడు ఎవరైతే ఉన్నాడో అతను భక్తిపరమైన అధ్యయనం చేశాడు. బయట ఎవరైతే విద్వాంసులు ఉంటారో వాళ్ళు గోస్వాములకి సాహిత్యాల మీద కూడా పెద్ద పెద్ద సిద్ధాంతాలు రాస్తూ ఉంటారు, వాళ్ళంతా విద్యాపరమైనటువంటి అధ్యయనాలు చేస్తుంటారు. మ్యాక్స్ ముల్లర్ అధ్యయనం అని చెప్పింది అతని వేదాంత సూత్రాలపైన వేదాంతాలపైన 50 పుస్తకాలు రాశాడనమాట. ఇప్పుడు ఒకరోజు కూడా భారతదేశానికి వచ్చింది లేదు, భారతదేశం గురించి అతనికి సరిగ్గా తెలియదు. కానీ అతను అన్ని పుస్తకాలు రాస్తే
దాన్ని అందరూ కూడా తీసుకుని మాక్సిమలర్ భవన్ అని చెప్పేసి పెద్ద 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 నగరాల్లో ప్రతి చోట ఉంది. ఆయన పుస్తకాలు ప్రతిరోజు చాలా మంది చదువుతారు, అందరూ ఆయన్ని పూజిస్తారు, ఆయన అంటే ఎంతో ఆరాధిస్తారు. విషయం ఏంటంటే అదంతా కూడా విద్యాపరమైన అధ్యయనం, ఇక్కడ అది మనకి రాదు. ఇక్కడ భక్తిపరమైన అధ్యయనం మాత్రమే దీనికి పనికొస్తుంది.
Academic study, Keshava Kashmiri, he was an academic scholar. He could recite verses like anything. He could compose verses like anything. His knowledge of Sanskrit, his knowledge of Vedic scriptures was very vast in one sense, but he had no depth. It was all superficial. Why? It didn't really change his heart. Everything was coming from his lips, but nothing from his heart.
అందుకనే విద్యాపరమైనటువంటి అధ్యయనం అంటే ఎలా ఉంటుందంటే దాన్ని వాళ్ళంతా శాస్త్రాన్ని చదువుతారు, దాని నుంచి ఏదో సమాచారం రాబట్టుకుని ఆ సమాచారం ద్వారా జనుల్లో తాము ప్రఖ్యాతి గడించడానికోసము, అవి జనులకు ఇవ్వడం కోసము అంతే తప్పితే వాళ్ళకి హృదయంలో మార్పు అనేటువంటి దానిలో ఉండదన్నమాట. కేశవ కాశ్మీర్ మంచి ఉదాహరణ. అతను చాలా మంది మనం చూస్తున్న జనాలు శ్లోకాలు బాగా గడగడ చెప్తారు, గుర్తుపెట్టుకుని చెప్తారు, కానీ కేశవ కాశ్మీరి శ్లోకాలు అప్పటికప్పుడు తయారు చేయడంలో నేర్పారు అనమాట. అంత విస్తారమైనటువంటి జ్ఞానం అతనుకుంది. విస్తారమైన జ్ఞానం ఉంది కానీ గాఢమైన లోతైనటువంటి జ్ఞానం లేదు. అందుకని అంటే అతని హృదయంలో అతని ఎంత మార్పుతో మార్పు చెందలేదు.
వన్ మస్ట్ అండర్స్టాండ్ ద పర్పస్ బిహైండ్ వేదిక్ లిటరేచర్స్ అండ్ వన్ మస్ట్ లివ్ అకార్డింగ్ టు ద పర్పస్ గైడెడ్ బై వేదిక్ స్క్రిప్చర్స్. కృష్ణ హింసెల్ఫ్ సేస్ ఇన్ భగవద్గీత, వేదేశ సర్వైర్ అహమేవ వేద్య వేదాంత కృత వేద వేదేవచాహం. By all the Vedas, I am to be known. And Krishna is very deep. And his heart is very deep. So to know Krishna through scriptures means to understand Krishna, his heart, deeply. And it's not going to happen by a casual study. You know, one has to be very, very serious. One has to be in a devotional mood. One has to be in a mood of prayer and begging. My dear Krishna, if you so desire, you can reveal yourself to me through my study.
మనం ఈ వైదిక సాహిత్యాలు ఏవైతే ఉన్నాయో వాటి ప్రయోజనాన్ని తెలుసుకోవాలి. వాటి ప్రయోజనాన్ని తెలుసుకుని ఆ ప్రయోజన పూర్వకంగా వాటిని చదివి వాటిని నిజ జీవితంలో ఆచరించడానికి మనం ప్రయత్నించాలి. అందుకనే భగవద్గీతలోని కృష్ణుడు చెప్తున్నాడు, వేదాల ద్వారా చివరికి తెలియదగిన వాడిని నేనే అంటున్నాడు. అంటే మనం ఈ వైదిక సాహిత్యాలన్నీ చదివి అర్థం చేసుకోవాల్సిన కృష్ణుడిని, మీరు ఈ కృష్ణుడు ఎవరు? చాలా గాఢమైన వాడు. ఆయన హృదయం మరింత గాఢమైనటువంటిది. దీని అర్థం ఏంటి? వైదిక సాహిత్యాలు చదివి మనం కృష్ణ అర్థం చేసుకోవాలంటున్నామంటే ఈ వైదిక సాహిత్యాలు మనము చాలా గాఢంగా కనుక అధ్యయనం చేస్తేనే ఆయన మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానికి గాను మనం ఏం చేయాలి? దానికి గాను మనం ఎంతో భక్తిభావంతో కృష్ణుని ప్రార్థనాభావంతో స్వామిని ప్రార్థిస్తూ అర్జిస్తూ, స్వామి నీవు దయదలిస్తే నీవు నాకు అర్థమవు అని చెప్పి ఆయన్ని ప్రార్థిస్తూ వీటిని మనం చదవాలి.
So deep study also means that when we study the Bhagavatam or Bhagavad Gita, it reaches into the inner regions of our heart, illuminating the deepest regions of our heart where there are a lot of anartha stored. So illumination should go there and it will first of all expose our anarthas, that I am dealing with all these bad qualities. And then as light is further shed into that area, the anarthas go away, the clouds are cleared, and then there is a bright shining sun within the heart. The consequence of deep study will be that one will develop transcendental qualities. Whereas the consequence of academic study is that one will develop more and more pride.
Bhagavad-gita, Bhagavatam, ivanni kuda mana adhyayanam chestunnamu ante, ee adhyayanam em avvali ante maniki hrudayam lopaliki vellali. హృదయంలో ఇది ప్రకాశితం కావాలి. ఎప్పుడైతే భగవద్గీత భాగవత అధ్యయనం సక్రమంగా చేస్తామో ఈ అధ్యయనం అనేటువంటి ప్రకాశం హృదయం లోపలికి వెళ్లి హృదయంలో ఎక్కడైతే అనర్థాలు దాక్కుని ఉన్నాయో అక్కడ ప్రకాశం అవుతుంది అనమాట. ఆ అనర్థాలన్నీ కూడా అప్పుడు మనకి బయటకు కనబడతాయి. అనర్థాలన్నీ నిదానంగా అనర్థ మేఘాలన్నీ కూడాను పూర్తిగా స్పష్టమైపోయిన తర్వాత లోపల సూర్యుని వల్ల మనలో దివ్య లక్షణాలు అనేటువంటివి ప్రకాశితం అవుతూ ఉంటాయి. కాబట్టి భక్తిపూర్వక అధ్యయనం ద్వారా నీలో దివ్యమైన లక్షణాలు ప్రకటమవుతాయి. విద్యాపూర్వకమైన అధ్యయనం ద్వారా నీలో గర్వం అనేటువంటిది వృద్ధి అవుతుంది.
Prabhupada's purports are actually dictated by Krishna. He himself said it. You never see an author read his own book after writing it. The only time they pick up the book is to sell it. Otherwise they never read. Prabhupada read his own books. Prabhupada would ask his devotees to read his books. And then he would sometimes exclaim, beautiful point. He would say, beautiful point. And he would say, I'm not writing these books. Krishna's writing these books. And he was not saying it to project himself as having become someone great or to command respect from others or something. He was genuinely appreciating that he was only an instrument. That Krishna was actually dictating. So when we study Prabhupada's books, we must have this depth of conviction that I'm hearing directly from Krishna. And I will get all the principles from Srila Prabhupada's books. But part of the deep study will lead you to understand that for detailed application, you will need help. That is part of the transcendental qualities of a devotee. Krishna lists 20 items of knowledge in Bhagavad Gita. And one of them is Acharya Upasana. Another one is Bhaktir Chanayana Yogena. Mahi Chanayana Yogena Bhaktir Abhivicharani. So these qualities will also come out if you are properly studying. A greater level of worshipping the spiritual master, a deeper level of following the instructions of the spiritual master, a deeper commitment, a deeper sense of security in that relationship, a deeper desire to be corrected and rectified from all bad qualities. If you're not studying Prabhupada's books carefully, you'll end up in Rithvic philosophy. But if you're studying Prabhupada's books carefully, you'll end up with the Vaishnava philosophy.
Prabhupada Rupuskalo, Managamanis Natlete, Prabhupada Rasnanta Goda Nandante, Krishna Cheta, Margaras Katun Shebatu are Rasnatunda. In the Salo, Prabhupada than Santupuskan Sadukundar. Manakada got on the Yerazi than Santupuskan Saduguna Chodom. Sadia Leputan and Puskan Impugis Rebut Etlon and Jepuskun and Sultanante, Tantarota, Mutkoda. Prabhupada put on Puskan Sadukunar. Sadanagadu, ఒకసారి గట్టిగా అరిచేవారు, ఆహా ఇంత అద్భుతమైన విషయం అని అరిచేవారు. ప్రభువులు స్వయంగా చెప్పారనమాట, ఇవన్నీ కూడా కృష్ణుడు చెప్తున్నటువంటివి అని చెప్పి. తన ఏదో గొప్ప వ్యక్తిగా చూపించుకోవడం కోసం, ఎదుటి వారి నుంచి గౌరవం ఆశించడం కోసం ప్రభువులు అలా చేయలేదు. కేవలం తాను కృష్ణ యొక్క సేవలో ఒక నిమిత్తమాతడిగా ఉన్నందుకు గాను ప్రశంసిస్తున్నారనమాట. అందుకని ఆయన ఆ విధంగా చెప్తున్నారు. అందుకని ఈ ప్రభువులు యొక్క పుస్తకాలు మనం చదివేటప్పుడు కూడా మనకు పూర్ణమైన విశ్వాసం ఉండాలి. ఇవన్నీ కృష్ణుడు చెప్పినటువంటి విషయాలు, ఇవి మనం చదువుతున్నాము అన్నప్పుడు మనకి ఇందులో సూత్రాలు చదువుతాయి. ఈ పుస్తకాలు చదివినప్పుడు ఇందులో సూత్రాలు తెలుస్తాయి. గాఢమైన అధ్యాయంలో ఇంకొక భాగం ఏంటంటే తెలిసిన సూత్రాలను ఆచరణలో పెట్టడం. అలా ఆచరణలో పెట్టాలంటే నీకు గాను ఇంకొక భక్తునికి మార్గదర్శకత్వం అవసరం. అందువలనే దీనికి గాను దివ్య లక్షణాల యొక్క ప్రకటన మనకు జరగాలి. దివ్య లక్షణాలు అంటే కృష్ణుడి జ్ఞానం గురించి 20 అంశాలు చెప్తే అందులో ఆచార్య ఉపాసన ఒకటి, వైశానన్యోగాన భక్తి రవిచారణి అంటే అనన్యమైన భక్తి ఆచార్యోపాసన రెండు ముఖ్యమని చెప్తున్నాడు. ఆ లక్షణాలు మనలో ప్రకటన కావాలంటే తీవ్రమైన అధ్యయనం చేస్తే గురువును ఆశ్రయించడము, గురుకు శరణాగతి పొందడము, గురువు దగ్గర ఆశ్రయంలో సురక్షితంగా ఉండడం, ఎటువంటి అభద్రత భావం లేకుండా ఉండడము, గురువు చేత సరిదిద్దబడడానికి ఆయన మన తప్పులు ఎత్తి చూపించినప్పుడు వాటిని సరిదిద్దుకోవడానికి సిద్ధంగా ఉండడము, ఇటువంటి దివ్య లక్షణాలన్నీ కూడాను అక్కడ ప్రకటన అవుతాయి అన్నమాట. అటువంటి తీవ్రమైన అధ్యయనం చేయకుండా ఊరికిన పుస్తకం చదివితేనే మనకి తత్వం వస్తుంది. మనం ఈ రకమైనటువంటి గాఢమైన అధ్యయనం చేస్తే వైష్ణవ తత్వం వస్తుంది.
సో deep study of scriptures requires commitment, it requires help, guidance, and it also requires facilitation by the Sangha of Vaishnavas that we have. If our Sangha of Vaishnavas don't encourage it, if there's too much emphasis only on seva, thinking that this is not seva. This is also seva. Prabhupada is indicating in so many places, this is also seva. In fact, without this seva, the other seva will become mechanical. And after some time, it will all dry up. Whereas when you do this, the depth of what you're doing on the altar, or what you're doing with your leading of kirtans, what you're doing with the explanation of scriptures, will all be very clear to you. That the deep qualities that you will get by associating with Srila Prabhupada through his purports, by associating with the verses, associating with the personalities in the Bhagavatam, they will all begin to speak to you. Hidden meanings will get revealed in your heart as you deeply study the Bhagavatam.
ఈ శాస్త్రాలు మనం గాఢమైన అధ్యయనం చేయాలంటే ప్రభువారి పుస్తకాలని మనకు ఒప్పందం ఉండాలి, అదేవిధంగా సహకారం ఉండాలి, మార్గదర్శకత్వం ఉండాలి, వైష్ణవులకు అనుకూలమైనటువంటి వాతావరణం కూడా ఉండాలి. అంటే శాస్త్ర అధ్యయనాన్ని ప్రోత్సహించేటువంటి అనుకూలమైన వాతావరణం కూడా ఉండాలి. కేవలం సేవకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ దీనిని సేవను భావించకుండా ఉండకూడదు. ఇది కూడా ఒక సేవ అన్నమాట. ఈ సేవ చేయడం ద్వారా మిగతా అన్ని సేవలకు కూడా నిజమైన అర్థం వస్తుంది. లేకపోతే కాలక్రమేణ ఆ సేవలు యాంత్రికమైపోయేటువంటి అవకాశం ఉంది. ఈ గాఢమైన శాస్త్రాధ్యయనం చేస్తే అప్పుడు మనకు అర్థం అవుతుంది, గర్భగుడిలో మనం ఏం చేస్తున్నాము, కీర్తన పాడుతున్నప్పుడు అసలు ఏమిటి మనకు మనం చేస్తున్నది, శాస్త్రాలకు వివరణ చెప్తున్నప్పుడు ఏం మనం చేస్తున్నాము, ఇవన్నీ కూడా స్పష్టంగా మనకు అర్థం అవుతాయి అన్నమాట. ఈ శాస్త్రాధ్యయనం చేయడం ద్వారా ప్రభువుల వారితో సంగతి చేసినట్టు, ఆ భాగవతంలో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు వాళ్లతో సంగతి చేసినట్టు వాళ్ళందరూ మనతో మాట్లాడడం ప్రారంభిస్తారు. ఆ లక్షణాలన్నీ కూడా ఒక్కొక్కటి మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా తీవ్రమైన శాస్త్రాధ్యయనం చేస్తే వాళ్ల యొక్క సాంగత్యం వల్ల ఆ సూత్రాలన్నీ కూడా మనం చక్కగా అవగతం అవుతాయి. మనం ఏం చేస్తున్నాం మనకు అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు నువ్వు ఇలా చేస్తూ పోయిన కొద్దీ ఇందులో చాలా గుప్త అర్థాలు ఉంటాయి, దాగి ఉన్నటువంటి అర్థాలన్నీ బయటకు వస్తూ
ఉంటాయి. స్టడీ స్క్రిప్చర్ ఇస్ ద టైమ్ టు హియర్ కృష్ణ స్పీక్ టు అస్ అండ్ ద పర్సనాలిటీస్ ఇన్ స్క్రిప్చర్ స్పీక్ టు అస్. దే ఆర్ స్పీకింగ్ టు అస్ త్రూ స్క్రిప్చర్ అండ్ ఇఫ్ వి స్టడీ ఇట్ కేర్ఫుల్లీ what we should be doing looking for is addressing specific questions that we have in our life at a given time, and we should study scripture with that mood, in a devotional mood, in a mood of wanting mercy. Let us say there's a conversation between Yudhishthira and Narada. They are both disclosing their minds in that conversation. These are great personalities. They are spotlessly pure personalities. And we can understand from them what should be our thinking when we deal with other living entities. So anytime there is a conversation between two great personalities, if we try to get into that mood of that conversation, in a mood of begging for mercy, I want to have a deep impact from that conversation upon my heart, then by the mercy of our spiritual master, Srila Prabhupada, and the disciplic succession, those deeper meanings will get revealed to us. When we study scriptures, we should neither keep it too far, nor keep it too close. It should be just at the right distance.
ఇక్కడ శాస్త్రాధ్యయనం చేస్తున్నట్టే కృష్ణుడి నుంచి లేకపోతే అందులో ఉన్న వ్యక్తుల దగ్గర నుంచి మనం వినేటువంటి సమయం శాస్త్రాధ్యయనం అంటే. అటువంటి సమయంలో ఆ శాస్త్రాధ్యయనం మనం చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, వాళ్ళు ఏవైతే ఇక్కడ సంభాషణ జరుగుతున్నాయో వాటి పట్ల మనం ఎంతో ప్రార్థనా భావంతో వాళ్ళ యొక్క దయను మనం తీసుకోవాలనేటువంటి భావంతో మనం చేయాలన్నమాట. ఉదాహరణకు యుధిష్ఠిర మహారాజు నారదుడు వాళ్ళు వాళ్ళకి మనసుపి మాట్లాడుకున్నారు. ఇద్దరు మత్సరైనటువంటి గొప్ప మహాత్ములు వాళ్ళు మనసుపి మాట్లాడుకునేటువంటి ఆ సంభాషణ వింటే మనకి తోటి జీవితంతో ఎట్లా వ్యవహరించాలనేటువంటిది మనకు అర్థమవుతుంది. ఈ విధంగా వాళ్ళ యొక్క సంభాషణని మనం ఎంతో దయతో మీ యొక్క దయ నా బట్లు చూపించండి అనే ప్రార్థన భావంతో ఆ సంభాషణ మనం చదివినప్పుడు ఏమవుతుందంటే, మనం కూడా అందులో ఉన్నటువంటి గూఢమైన అర్థాలన్నీ కూడాను మనకి గురువు ప్రభుపాదుల వారు వైష్ణవులందరికీ కృప వల్ల మనం అర్థం చేసుకోగలుగుతాం. ఇక్కడ గమనించాల్సినవంటే శాస్త్రాలు మనం పూర్తిగా దూరం ఉంచకూడదు, మరింత దగ్గరగానే ఉంచకూడదు, తగినంత దూరంతో వాటిని అధ్యయనం చేస్తూ ఉండాలి.
What does it mean to study it at the right distance? If we think that these are very distant personalities and their times are very different, their situations are very different, therefore I will just read it as a story, an interesting story. This means you're reading scriptures at too much of a distance. So you're not really going to benefit much from that.
శాస్త్రాలని తగినంత దూరంలో చదవమని చెప్పారండి అర్థం అండి. శాస్త్రాలు ఏవో కొన్ని వ్యక్తుల యొక్క చరిత్రలు ఉన్నాయి, ఇవి ఆ కాలంలో అప్పుడు పరిస్థితుల్లో ఆ వ్యక్తుల యొక్క స్థితిగతుల ప్రకారంగా చెప్పినట్టుండదు. ఇప్పుడు ఇప్పుడు మనకి అనుసంధానం కాదు, కానీ చదివేదానికి బాగుంది అని చెప్పి మనం దాన్ని చదివేసేసి శాస్త్రాలని ఏదో ఒక మంచి చరిత్ర చదివాము దాని నుంచి మనమే ప్రయోజనం పొందేది లేదు. ఆ రకమైన ఉద్దేశం చదివేంటే అర్థం ఏమంటే శాస్త్రాన్ని చాలా దూరంగా పెట్టుకుని చదివామని అర్థం.
ది అదర్ ఎక్స్ట్రీమ్ ఇస్ వెన్ యూ గెట్ టూ క్లోజ్ యూ స్టార్ట్ థింగ్ ఐఎమ్ నాట్ ద ముని, ఐఎమ్ యుధిష్ఠిర మహారాజ్, ఐఎమ్ సో వండర్ఫుల్ లైక్ దాట్. ఆర్ అదర్ ఎక్స్ట్రీమ్, ఐఎమ్ దుర్యోధన్, ఐఎమ్ నో గుడ్ క్వాలిటీస్, ఐ రియలీ ఐఎమ్ సచ్ ఎ హారబుల్ పర్సనాలిటీ, ఐ హావ్ ఆల్ దీస్ బ్యాడ్ క్వాలిటీస్. దిస్ ఇస్ టూ క్లోజ్. And if you read too close, then you might become either proud or you might become dejected, completely dejected. So there is a right distance at which we have to read it.
అదే విధంగా శాస్త్రాన్ని దగ్గరగా తీసుకోవడం అంటే ఏంటంటే అక్కడ ఆ వ్యక్తులతో మన పాత్రలు పోల్చుకున్నాడు. నేనే యుధిష్ఠ మహారాజ్ని, నేనే నారద ముని అని చెప్పేసి మనకి మనం చాలా గర్వం చెందడము, లేదంటే నేనే ఆ దుర్యోధనుణ్ణి, నాలో అన్ని మీచమైనటువంటి జడ్డ లక్షణాలే, ఒక మంచి లక్షణం కూడా లేదు, ఇలా అనుకుంటూ అక్కడ అందులో ఉన్నటువంటి పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటితో నేను పోల్చుకుంటే ఏమవుతుందంటే గర్వం అన్న వస్తుంది, లేకపోతే పూర్తిగా నిరుత్సాహం అన్న పడిపోతాం. కాబట్టి శాస్త్రం దగ్గరగా చదవడం అనేటువంటిది కూడా చేయకూడదు.
సో హియర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ రీడింగ్ ఫ్రమ్ ఎ డిస్టెన్స్. దోస్ ఇన్ ద బ్యాక్ రీడ్ స్క్రిప్చర్. వాట్ ఇస్ ఇట్ అపియర్? ఆల్ యూ సీ సమ్ బ్లాక్ ఆన్ వైట్. దట్స్ ఆల్ యూ సీ. That's how scriptures will appear if you read it too much from a distance. You won't be able to evaluate any principles that are applicable for you and benefit from it. You may tell a nice, good nighttime story, bedtime story for your children, but your life is not transforming at all. It remains the same. So many parents have told Ramayana stories to their children, but they did not absorb even a single quality of Rama.
శాస్త్రాన్ని దూరంగా చదవడం అంటే ఇప్పుడు మీరు ఉదాహరణ చూస్తారనమాట. అంత దూరం నుంచి చూస్తే ఇక్కడ ఏముంది, తెలుపు నలుపు తప్పితే ఏం కనపడదు. అంటే ఈ శాస్త్రాల విషయాలన్నీ కూడా మనకి ఇవి ఆచరణ సాధ్యమైనటువంటివని, వీటిలో ఎంతో విలువ ఉందని, ఇవి మన జీవితంలో మనకు ఉపయోగపడేటువంటివని, ప్రయోజనాన్ని పొందవచ్చు అని మనకు అర్థం కాదు. దూరంగా చదివితే ఇవి మనకు ఒక మంచి కథల్లాగా అనిపిస్తాయి అన్నమాట. ఇటువంటి కథలు ఏం చేస్తారు, తల్లులు చెప్తారనమాట. పసిపిల్లలకి రాత్రి నిద్రపోగొట్టడానికి జో కొడుతూ ఈ కథలు చెప్తారనమాట. ఆ కథల్లో ఒక్క విషయం రామాయణం ఎన్నోసార్లు తల్లులు పిల్లలకి చెప్పుకుంటారు, కానీ అందులో వాడికి ఒక ముక్క అర్థం కాదు, వానిలో మార్పు ఏమాత్రం రాదు, అవి కథలుగానే మిగిలిపోతాయి అనమాట. అలా ఎన్నోసార్లు విన్నప్పటికీ ఏ మార్పు అనేటువంటిది వాళ్ళలో కలగదు.
And if I keep it too close, then again things are not at all clear. You know, I might catch one word and I don't get any of the context of what is being spoken. All I get is too much magnification of one or two points. We don't see the overall picture in which that message is situated.
అట్లనే శాస్త్రాన్ని మరీ దగ్గరగా అయిపోతే దగ్గరగా పెట్టుకుని చూస్తే ఏమంది ఒకటి రెండు పదాలే కనబడతాయి అనమాట. ఇంకా పక్కన ఉన్నటువంటి విషయాలు ఏం తెలియవు అనమాట. అంటే శాస్త్రాన్ని మరీ దగ్గరగా పెట్టుకుంటే ఒకటి రెండు పదాల యొక్క వాక్యాలకు ప్రాధాన్యత మనకు కనబడుతుంది, కానీ దాని చుట్టుపక్కల సందర్భం ఏంటి, అది ఎందుకు చెప్పారు, ఇవంతా మనకు అర్థం కావు.
సో వాట్ ఈస్ ద రైట్ డిస్టెన్స్ అండ్ హూ విల్ హెల్ప్ అస్ టు డిటర్మిన్ ద రైట్ డిస్టెన్స్? As you get deeper into scriptures, the distance at which you look at the different pastimes changes. You become involved more and more in the pastimes. In other words, you are able to feel the presence of Narada Muni and Yudhishthira Maharaj and Vidura and how they are manifesting their qualities and so on. So for this, to know at what level I should study scriptures, we need the guidance of an Acharya. Otherwise, you know, let us say you read Rasa Leela in Krishna book without the guidance of Prabhupada, or even I would say without the guidance of a pure follower of Prabhupada, what would you pick up from Rasa Leela? You might pick up that I should become a gopi in Vrindavan, and you might dress like a gopi, and you might dress someone like Krishna, and start imitating those things. So it is the medium of the Acharya who will tell you at what distance you should read scripture. Without that guidance, it's like a magnifying lens. The Acharya gives you a magnifying lens to focus on certain principles which are most important for you. And he speaks the realizations. And Acharya is a person who has vast breadth and depth of realizations. And he speaks those realizations that are most important for those who are hearing from him at a given stage. And as you get deeper, in the same speech, you'll find a different direction. The speech is the same. Because your heart is now purer, you will understand the same message at a deeper level.
ఇక్కడ శాస్త్రాన్ని తగినంత దూరంలో మనం ఎట్లా చూడాలి అని అంటే, ఎవరు అసలు శాస్త్రాన్ని ఎంత దూరంలో చదవాలి అనేది మనం చెప్పేది ఎవరు అని అంటే, దాన్ని ఖచ్చితంగా మనకి మార్గదర్శకం ఇచ్చేటువంటి వ్యక్తి ఖచ్చితంగా ఉండాలి. ఆ మార్గదర్శకం ఇచ్చేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే, మనకు శాస్త్రాన్ని తగినంత దూరంలో ఎట్లా చదవాలి అనేది నేర్పిస్తాడు. ఇక్కడ మళ్ళీ శాస్త్రంలో వివిధ రకాలైనటువంటి లీలల్ని వివిధ రకాల దూరంలో చదవాల్సి ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానికి దూరం మారిపోతుంటుంది. అదంతా కూడా మనకు చెప్పాలంటే, ఖచ్చితంగా మనకి దానికి గురువు, మార్గదర్శక గురువు అనేటువంటి ఆయన ఖచ్చితంగా ఉండాలి. ఉదాహరణకు కృష్ణ పుష్కలో రాసలీల అనేటువంటిది ఉంది. దాని గనక మనము ప్రభుపాదుల వారి యొక్క మార్గదర్శకత్వం లేకుండా, లేదా ప్రభుపాదుల వారి యొక్క పవిత్ర అనుచరుని యొక్క మార్గదర్శకత్వం లేకుండా చదివితే ఏమవుతాము? దాని నుంచి ఏ సందేశం తీసుకుంటాము? నేనేది గోపిని అయిపోవాలి అని చెప్పి గోపిలాగా వస్త్రధారణ చేసుకుని గుగ్గులు ఎవరికి కృష్ణుడిలాగా మనం వేషం వేసి ఆ రాసలీల మనం చేసేదానికి ప్రయత్నిస్తాం. అంటే దానివల్ల మనం పొందేటువంటి ప్రయోజనం ఏది ఉండదు. కానీ నీవు సరైనటువంటి వ్యక్తి దగ్గర మార్గదర్శకత్వం తీసుకుంటే, ఆ శాస్త్రాల్లో నుండి యుధిష్ఠి మహారాజు, విదురుడు, లేకపోతే నారదముని, వాళ్ళకి లీలల్లోకి నువ్వు ప్రవేశిస్తావు, వాళ్ళకి సంభాషణ అనేటువంటి నీ కళ్ళకట్టినట్లు కనబడుతుంది, దాని నుంచి నువ్వు సందేశాలు తీసుకోగలుగుతావు, అప్పుడు నువ్వు నిజమైనటువంటి ప్రయోజనాన్ని పొందగలుగుతావు. అంటే గాఢమైనటువంటి అధ్యయనం నువ్వు చేయగలుగుతావు అనమాట. అలా లేకపోతే ఇప్పుడు ఈ గురువు అనేటువంటి వ్యక్తి ఇక్కడ అందుకే మనకి ముఖ్యం. ఆయన శాస్త్రాలు మనకేం చేస్తాడనంటే, ఎంత దూరంలో చదవాలని ఎప్పుడు చెప్తుంటాడు. మనకు భూతత్వం లాంటి వాడు గురువు. ఇతను ఏం చేస్తాడంటే, ఏ విషయం మీద దృష్టి కేంద్రీకరించాలి అనేది మనకు బాగా చెప్తాడు. ఇంకోటి గురువు అంటే ఆచార్య అంటే ఎవరు? పూర్తిగా సాక్షాత్కారాలతో బాగా విస్తారంగా నిండినవాడు. గాఢంగా విస్తారంగా ఆయనలో సాక్షాత్కారాలు ఉంటాయి. అవన్నీ మనకి అవసరమైన సమయాల్లో అవసరమైనప్పుడు మనకు చెప్తూ ఉంటే, ఆ సాక్షాత్కారాల ద్వారా మనం శాస్త్ర అధ్యయనం మరింత పరిపూర్ణంగా చేయగలుగుతాము. ఇంకొకటి, ఆ వ్యక్తి దగ్గర నుంచి అదే సందేశం మనం విన్నప్పటికి కూడా క్రమేపీ మనం పవిత్రం అవుతూ ఉంటాం కాబట్టి, వ్యక్తి దగ్గర నుంచి ఒకే సందేశం విన్నా ఆ సందేశంకి అవగాహన మనలో మరింత గాఢమవుతూ ఉంటుంది.
That depends on our relationship with the acharya. The closer we get to the acharya, the closer we can get in studying the scriptures. The farther we are from the acharya, we can't really get very close.
ఆచార్యునికి ఎంత సన్నిహితంగా ఉంటాం అనేది దీని మీద ముఖ్యమైనటువంటి ఆధారపడాల్సిన విషయం. ఆయనకి ఎంత సన్నిహితంగా ఉంటే మనం శాస్త్రాధ్యయనం అంత గాఢంగా జరుగుతుంది. ఆయనకి మనం ఎంత దూరంగా ఉంటే శాస్త్రాధ్యయనము అంత పలుసుగా జరుగుతుంది.
యశోదేవే పరాభక్తి యథాదేవే తథా గురు తస్యైతే గతి సహార్థ ప్రకాశంతే మహాత్మన. వెరీ బ్యూటిఫుల్ శ్లోకం. ప్రభుపాద కోటెడ్ దిస్ మెనీ మెనీ టైమ్స్. వన్ షుడ్ హ్యావ్ ద సేమ్ అప్రోచ్ టు ద స్పిరిచువల్ మాస్టర్ యాజ్ వన్ వుడ్ హ్యావ్ టు ద సుప్రీం లార్డ్. He emphasized mostly faith. One should have the same influencing faith in the spiritual master as one would have in the spiritual, in the Supreme Lord and in the scriptures. Then by that faith, all the imports of Vedic literature are revealed unto his heart. When he studies scriptures, there is a total qualitative difference than when a person with less faith studies it. Or to say another way, as our faith deepens in our spiritual master, our ability to access the secret messages of scriptures will increase.
అందుకని ఇక్కడ యశోదేవ పరాభక్తి అనేటువంటిది ప్రభుపాదులు గారు ఎన్నోసార్లు చెప్పిన శ్లోకం. మనము భగవంతుని ఏ విధంగా ఆశ్రయిస్తామో గురువుని అదే విధంగా ఆశ్రయించాలి. ఇంకా మనం చెప్పుకోవాలంటే అక్కడ ప్రభుపాదులు గారు చెప్పినటువంటి ఆశ్రయమైన మాటకు అర్థం ఏంటంటే విశ్వాసం. మనము భగవంతుణ్ణి లేదా శాస్త్రాలను ఎంత విశ్వసిస్తామో గురువుని దానికి అంత మనం విశ్వసిస్తే అప్పుడు శాస్త్రాల యొక్క సారాంశం అంతా మనకి అవగాహన అవుతుంది అని చెప్పారు. శాస్త్రాల యొక్క సారాంశం ఎప్పుడైతే మనకి విశ్వాసం బాగా ఏర్పడుతుందో, శాస్త్రాల పట్ల విశ్వాసం ఏర్పడినప్పుడు అవి చదివితే దానిలో మనం అర్థం చేసుకునేటువంటి చాలా గాఢంగా ఉంటుంది. కాబట్టి శాస్త్రాల మీద అల్ప విశ్వాసం ఉన్న వ్యక్తి అదే శాస్త్రాన్ని చదివితే, గాఢమైనటువంటి విశ్వాసం ఉన్న వ్యక్తి అదే శాస్త్రం చదివితే ఇతనికి సాక్షాత్కారాలు మరింత గాఢంగా ఉంటాయన్నమాట.
దేర్ఫోర్ ప్రాపర్ స్టడీ ఆఫ్ స్క్రిప్చర్స్ ఇస్ ఇంట్రెన్సికలీ కనెక్టెడ్ విత్ the depth of relationship we have with the spiritual master and other Vaishnavas. If our relationship with Vaishnavas is questionable, or if our relationship with the spiritual master is too vague, then we won't develop interest to study, first of all, scriptures. When we sit down with scriptures, it'll seem boring, it'll seem repetitive,
It'll seem, you know, why am I asked to do this? I already know all these things.
అందుకనే శాస్త్రంలో గాఢమైన అధ్యయనం అనేటువంటిది మనకు వైష్ణవులతోనూ గురువుతో సంబంధం మీద ప్రత్యక్షంగా ఆధారపడి ఉంటుంది. మనకు వైష్ణవులతో సంబంధం ప్రశ్నార్థకంగా ఉంది, గురువుతో సంబంధం చాలా దూరంగా ఉంది అని అంటే, అప్పుడు ఈ శాస్త్రం చదివేటప్పుడు మనకు అనిపిస్తుంది ఈ మళ్ళీ చదివినవే కదా ఇంతకుముందు, లేకపోతే విసుగు అనిపిస్తుంది, మళ్లీ మళ్లీ చదువుతున్నాయని అనిపిస్తుంది. కొన్ని సందర్భాల్లో అయితే ఎందుకు ఇవన్నీ ఊరికినా చదవడం తెలిసినవేగా అని చెప్పి అనిపిస్తుంది.
Similarly, the chanting of the holy name is just a side point. If you want to go deep into the chanting of the holy name, everything depends on your relationship with the spiritual master and the Vaishnavas. A number of japa seminars are being conducted nowadays, and there's a lot of emphasis on techniques. Techniques may help you to, you know, discipline your mind to some degree. But more important than techniques is working on your relationship with Vaishnavas. If your relationship with Vaishnavas is not good, you won't be able to chant the mantra properly, because the holy name won't give you that mercy. You have got some problem with the Vaishnavas and you're trying to approach Krishna, who is the master of the Vaishnavas. So it's not going to happen. In the same way, scriptures are not different from Krishna. If you really want to get the deep messages of scriptures, you have to develop the right attitude towards Vaishnavas. An attitude of gratitude. An attitude of service. An attitude of appreciation. Respect. When these qualities, and they come through the lens that the Acharya gives you. You look at scriptures through the lens that he gives you. And when you look at scripture through that and apply those teachings in your life, you'll develop these qualities. And as you develop them, your ability to get deeper understandings of scriptures will increase. It's a dynamic process, it's not static. Academic study is static. The first day the way you study and the last day the way you study is the same. From birth to death you study the same way. It's like a computer study. Computer can study this book. But whether it reads it 1,000 times also, the 1,001st time it reads it, it'll get the same thing, no meaning. Academic study is like that. It's not transforming your heart. Whereas devotional study is, as you study, the heart is getting transformed. And as the heart is getting transformed, your appreciation of the depth of these messages goes on increasing. And the different angles from which you see, that will also change, just like we discussed the Vaidurya Mani yesterday. From different directions, it appears different. It's the same gem. But that kind of depth of understanding will not come by academic study. Sarvabhauma Bhattacharya was only able to give 9 explanations of Atmarama verse. But Chaitanya Mahaprabhu gave 61 meanings of the Atmarama verse, not touching the 9 meanings that Sarvabhauma Bhattacharya gave. Because he approached it, being the Supreme Lord and of course being the incarnation of devotee, in the form of a devotee, Chaitanya Mahaprabhu explained it from a devotional perspective, 61 different meanings of that one verse. And Sarvabhauma Bhattacharya was thinking, I have given 9 different explanations. But I'm sure if Chaitanya Mahaprabhu wanted, he could have given 1,000 meanings also. And none of those meanings would be contradicting each other. At the same time, they will be embellishing each other.
భగవంతునికి నామానికి సంబంధించి కూడా ఇలాగే ఉంటుంది. అంటే ఇది మనకి చర్చనీయాంశానికి పక్క విషయం. ఇది భగవంతునికి నామం సంబంధించి కూడాను వైష్ణవులతోనూ గురువుతోనూ మనకి ప్రత్యక్షంగా సంబంధ బంధవ్యం లేకపోతే ఆ నామం జపం చేసేది కూడాను మనకు గాఢమైనటువంటి అనుభూతిని మనం అందులో పొందలేము అన్నమాట. ఇప్పుడు మనం చూస్తున్నాము జపానికి సంబంధించి ఎన్నో రకాలైన సమావేశాలు నిర్వహిస్తూ ఉంటారు. దానిలో ఏ విధంగా జపించాలని దానికి ఎన్నో మెళకులు నేర్పిస్తుంటారు. మెళకులు నీ మనసును కాస్త నియంత్రించడానికి పనికొస్తాయి. ముఖ్యమైనది ఏంటి ఏమిటంటే వైష్ణవులతో గురువుతో ఎటువంటి సంబంధాన్ని కలిగి ఉన్నావు. అక్కడ నీ సంబంధం సక్రమంగా లేకపోతే వైష్ణవులతో నువ్వు నామాన్ని సక్రమంగా జపం చేయలేవు అనమాట. ఎందుకంటే నామం అంటేనే దయనీయుడు. నీకు వైష్ణవులతో ఏదో సమస్య ఉంది, నువ్వేం చేస్తున్నావు, ఆ సమస్యను అట్లే ఉంచుకునేసి కృష్ణుడి దగ్గరికి వెళుతున్నావు దయనీయమని చెప్పేసి. ఆయన ఎవరు? ఆ వైష్ణవులకి యజమాని. ఆయన పోయి నువ్వు దయనీయమని చెప్పేసి అడుగుతున్నావు. కాబట్టి నామ జపంలో కూడా శాస్త్రాధ్యయనం కూడా అటువంటిది. వైష్ణవులతో మనకి సంబంధం అనేటువంటిది బాగుండాలి. సంబంధం అంటే ఎటువంటిది? ఎటువంటి భావన? కృతజ్ఞత భావన, గౌరవించడము, ప్రశంసించడము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి? గురువు అనేటువంటి ఆయన సాక్షాత్కారాన్ని భూతత్వం నీకు ఇస్తే, వాటి నుంచి శాస్త్రాలు చదివితే అవి అర్థమై నువ్వు ఆయన మీద చూపిస్తే, వాటి నుంచి నీకు మరింత గాఢ సాక్షాత్కారం పొంది నీలో పరివర్తన అనేది వస్తుంది అనమాట. విద్యాపరమైన అధ్యయనం ద్వారా నీకేం పరివర్తన రాదు. విద్యాపరమైన అధ్యయనం ఏంటంటే స్థితిశక్తి, అది భక్తిపూర్వక అధ్యయనం గతిశక్తి. అది స్థితిశక్తి అంటే అది నువ్వు పుట్టి నుంచి సచ్చిన వరకు ఒకటే చదువు అనమాట, మార్పే లేదు. భక్తిపూర్వక అధ్యయనం ఏంటంటే ఇది మారిపోతూ ఉంటుంది, గతిశక్తి కనుక నీలో మరింత మరింత మార్పును తీసుకొస్తూనే ఉంటుంది అనమాట. మార్పును తీసుకురావడమే కాదు, భక్తిపూర్వక అధ్యయనం వివిధ రకాలైనటువంటి కోణాల నుంచి కూడా నువ్వు చూడొచ్చు. దీని అధ్యయనం అంటే నేను మన వైడీని ఉదాహరణ చెప్పుకున్నట్లుగా, చైతన్య మహాప్రభు సర్వం పట్టచారి విషయంలో మనం చూస్తే, సర్వం పట్టచారి ఆత్మరంశులు కానీ 9 ఇచ్చారు వివరణలు, చైతన్య మహాప్రభు 61 వివరణలు ఇచ్చారు. ఆ 61 9 లేవు అనమాట, ఆయన విభిన్నమైన వివరణలు ఇచ్చారు. ఆయన భగవంతుడు, భక్తునికి అవతారంలో వచ్చాడు కాబట్టి 61 భక్తిపూర్వక వివరణలు ఇచ్చారు అనమాట. ఆ 61 కూడా ఎలా ఉన్నాయంటే ఒకదాని ఒకటి ప్రకాశింపజేస్తున్నాయన్నమాట, ఒకదాని కూడా తగ్గించడం లే, ఒకదాని కూడా ఇనుమడింపజేస్తున్నాయి, అట్లా ఉన్నాయి అవి. మరి సర్వం పట్టచారికి తెలుసు తాను 9 వివరణలు ఇచ్చాను, చైతన్య మహాప్రభు తెలుసుకుంటే 61 కాదు 1000 ఇవ్వగలుగుతాడు వాటికని తెలుసు అనమాట. అంటే భక్తిపూర్వక అధ్యయనం అని అంటే ఇది నీకు సాక్షాత్కారం మరింత ఇనుమడింపు చేస్తుంది. సాక్షాత్కారం మరింత పెరిగినప్పుడు ఈ గాఢమైన అధ్యయనం మరింత ప్రశంసిస్తావు, ప్రశంసిస్తున్నప్పుడు నీకు సాక్షాత్కారం మరింత పెరుగుతుంది.
కృష్ణ ఇస్ అన్లిమిటెడ్ అండ్ దెర్ఫోర్ ఎనీ ఆఫ్ దీస్ శ్లోకాస్ హ్యావ్ మెనీ 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 డిఫరెంట్ యాంగిల్స్ ఆఫ్ మీనింగ్స్, నన్ ఆఫ్ దెమ్ ఇస్ కాంట్రడిక్టరీ. అండ్ టు కాంప్రిహెండ్ దాట్ వీ నీడ్ మర్సీ. We cannot do it by academic learning. So one has to be very, very grateful to all the acharyas for preserving all these, you know, scriptures for so many thousands of years under very difficult circumstances, Muslim invasion, Christian invasion, all these things, they preserved these literatures for us. Chaitanya Mahaprabhu personally went on a South Indian tour to get the Brahma Samhita from the Adikeshwar temple and also Krishna Karanamrita. So we should be very grateful under what circumstances these scriptures have been preserved. In those days it was not like printing press and everything. Everything had to be, if you wanted a copy of Bhagavatam, you had to go and copy it yourself. You had to take ink pen, write it on leaves, and it may take you many years. And if you, only if you are so determined, you can get a copy of Bhagavatam. Not that you go to one Hare Krishna temple, I want 18 volumes of Bhagavatam, you will get it. Not like this. And then keep it as it is. No, in those days it was very difficult. The acharyas preserved. You read how Shyamananda Prabhu and Narottam Das Thakur Prabhu and Srinivas Acharya, how they preserved these messages. They took such risks. Bir Gambir's story. You know that. You know, the books were stolen. The first Sankirtan party was sent out by Jiva Goswami. And these three were the first book distributors. They took the books and they were going and books were stolen. They were put in a trunk. All these beautiful manuscripts. Somehow, Bir Gambir, he was like, you know, dacoit. He had stolen those things. But he didn't know that those were books. So when they told him those were books, he had no value for them. So he said, you can take it back. That is a beautiful story. So, under what conditions the acharyas have prescribed these messages? Under what conditions Vyasadev wrote it? And under what conditions Srila Prabhupada presented to us? So, if you read with that sense of gratitude, then gradually you begin to appreciate why we should stick to Prabhupada, why we should make his teachings our life and soul. And if you don't see that, if you just see it as a book, somehow it has come. Anybody can write a book nowadays, isn't it? If you see it like that, then you will not be able to benefit from it. You won't get deep realizations. Krishna took a lot of risk in presenting Bhagavad Gita to Arjuna in the battlefield in front of everybody. And the acharyas preserved that message. So many unscrupulous people came, tried to deviate the people, give wrong meanings. Acharya spotted them. Bhaktisiddhanta Saraswati Thakur, Bhaktivinoda Thakur, they had such, you know, serious opponents. But in spite of all that, they preserved these messages. And now they're available in such an easy form to us, in a manner that we can understand them very easily. One person asked Prabhupada, can we write simplified versions of your books? And Prabhupada said, how much simpler can you make it? These books can be understood by a sixth grader from the academic point of view. But from the devotional point of view, it can only be understood by a person who has that gratitude. If he doesn't have that gratitude, if he wants to get some information, use Prabhupada in his service so that he can become a famous man, he will understand nothing. He will be absolutely, you know, finished. Just like that lady in Nellore, she wanted to take advantage of Prabhupada to install the deities. And Prabhupada didn't like that. In the same way, if you're trying to take advantage of Prabhupada's books in the wrong way, to establish our own name and fame and glories, instead of Krishna's name and fame and glories, then we'll be ruined. Opposite of what we want to achieve will come. We'll just be totally ruined. And many people have been. Those people who approached it for their own name and fame, they may have read the Bhagavatam from cover to cover. Back to front they could recite it even. But still they could not understand. Because that mood is submission and service to the scriptures, to the acharyas, to the Supreme Lord, was somehow slackened. If you slacken even slightly in that, it is all half knowledge. And half knowledge is always more dangerous than no knowledge.
అందుకనే విద్యాపూర్వకమైనటువంటి అధ్యయనం అంటే కంప్యూటర్ లాగా దానిలో 1000 సార్లు మనం సమాచారం చదివినా 1001 సార్ అదేవిధంగా సమాచారం ఇస్తుంది. కానీ భక్తిపూర్వక అధ్యయనం అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, కృష్ణుడు అనంతుడు, కృష్ణుడు సంబంధించిన శ్లోకాల్లో కూడా అనంత అర్థాలు ఉంటాయి. ఆ అనంత అర్థాలను మనం వివిధ రీతిలో మనం ఎంతైతే గాఢంగా సాక్షాత్కారం పొందుతాం అన్ని విధాలుగా మనకు అర్థమవుతూ ఉంటుంది. దీనికి మనం శాస్త్రాలను బాగా అధ్యయనం చేసుకోవాలంటే ఎవరైతే ఆచార్యులు గురు పరంపరలో పౌత్ర సందేశాన్ని మనకు అందించారో వారిని మనం ఎప్పుడు కూడాను కృతజ్ఞత భావం వాళ్ల పట్ల ప్రకటిస్తూ ఉండాలి. నిజంగానే వాళ్ళు ఎన్ని ఒడిదుడిలు తట్టుకుని పౌత్ర సందేశాన్ని కాపాడారు చూడండి. మహమ్మదీలు వచ్చారు, క్రైస్తవులు వచ్చారు, రకరకాలైన విపత్తులు వచ్చాయి, అయినా కూడా వాళ్ళు పవిత్ర సందేశాన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టి మనందరికి కూడా అందించారన్నమాట. మీకు తెలిసే ఉంటుంది, జయగోస్వామి కూడాను, శ్రీనివాస ఆచార్య, శ్యామానంద ప్రభు వీళ్ళందరినీ కూడాను ఆయన పుస్తకేతన కోసం పంపించారు నరసింహదాస్ ఠాకూర్ ని. అప్పుడు వీరగంభీరు ఆ పుస్తకాన్ని దొంగిలించాడు, అంటే అవి ధనం అనుకున్నాడు, పుస్తకాలను తెలిసి మన నాకు ఉపయోగపడని ఇచ్చేశాడు. ఇట్లా వాళ్ళు ఎన్నో ఒడిదుడుకులు తట్టుకుని చక్కటి సాహిత్యాలన్నింటినీ కూడా వాళ్ళు మనకు అందించారన్నమాట. వాళ్ళ పట్ల ఎంతో కృతజ్ఞత మనం కలిగి ఉన్నట్లయితే అప్పుడు మనకి ఇందులో ఉన్న విషయాలన్నీ కూడా సక్రమంగా అర్థమవుతాయి. కృష్ణుడు కూడా ఎంతో ఇబ్బంది చేసుకున్నాడు ఈ పుస్తక ఈ భగవద్గీతను కురుక్షేత్రంలో అర్జును బోధించాలంటే, యుద్ధ రంగంలో ఆయన బోధించాడు, ఆయన ఎంతో కష్టం చేసుకున్నాడు. అందుకని వ్యాసదేవుడు గాని ఎటువంటి భావనతో ఈ భాగవతాన్ని మనకి ఇచ్చాడు అనేటువంటిది మనం బాగా అర్థం చేసుకోవాలి. అట్లానే ఇంకొక ఉదాహరణ మనం చూసినట్లయితే ప్రభుపాదుల వారికి గురువు భక్తిదానంద మహారాజు, భక్తి వినోద్ ఠాకూర్ వాళ్ళు ఎన్నో కష్టాలు కూర్చుకుని ఎన్నో తప్పుడు తత్వాలన్నీ వచ్చి ఎంతో మంది వీటిని చెడపాలని ప్రయత్నిస్తే వాటన్నింటినీ కూడాను ఎదుర్కొని పవిత్ర సందేశాన్ని మనకి ఇస్తున్నారు. ఇవన్నీ కూడా మనం గమనిస్తే తప్పితే ఇందులో ఉన్న గాఢమైన అధ్యయనం మనం చేయలేమన్నమాట. ఒకసారి ప్రభుపాదులు ఎవరు అడుగుతారు, మీ పుస్తకాలు ఇంకా సరళతరం చేద్దామని, ప్రభుపాదు అడుగుతారు ఇంతకన్నా ఇంకా సరళతరం ఏం చేస్తాం మనం. ఒక ఆరో తరగతి విద్యాపూర్వకంగా చూస్తే ఆరో తరగతి పిల్లవాడని చదివి అర్థం చేసుకుంటారు, కానీ భక్తిపూర్వకంగా ఆచార్యులు ఎంత కష్టపడ్డారు ఈ పౌత్ర సందేశాన్ని మనకి ఇవ్వడానికి అనేది అర్థం చేసుకున్న వ్యక్తి, ఆ కృతజ్ఞతను ప్రకటించిన వ్యక్తి అతను మాత్రమే దీన్ని అర్థం చేసుకుంటాడు. అలా లేని వాడు విద్యాపూర్వకంగా చదివాడంటే వాడు దీనివల్ల పేరు ప్రతిష్ట పొందుతాడేమో కానీ దీని నుంచి ఒక్క ముక్క కూడా అర్థం చేసుకోలేడు. నేను మనం చెప్పుకున్నట్టు నెల్లూరు మాతాజీ ప్రభుపాల నుంచి ఏదో లాభం పొందాలని ప్రయత్నిస్తాం, అట్లా ప్రభుపాల పుస్తకాలు చదివామంటే నీకు ఏం ఉపయోగం రాదనమాట, ఒక్క ముక్క కూడా నీలో అర్థం కాదు. అందుకనే ఎంత కష్టపడి వాళ్ళు దాచిపెట్టారు. ఆ రోజుల్లో మీకు దొరకడం పుస్తకం ఇప్పుడులాగా ముద్రణ యంత్రాంగం కాదు. ఒక పుస్తకాన్ని చదవాలనంటే ఇంకొకరి దగ్గరికి వెళ్ళి రాసుకుంటేనే, భాగవతానికి రావాలనంటే ఇంకొక దగ్గరికి వెళ్ళి భాగవతం నువ్వు కలము కాగితం తీసుకుని రాసుకోవాలి, తాళపత్ర గ్రంథాలు రాసుకుంటే వస్తుంది నీకు. అంటే నీకు ఖచ్చితంగా భాగవతం చదవాలని ఒక స్థిరమైన పట్టుదల ఉండే తప్పితే అసలు ఆలోచన కూడా నీకు రాదు, ఎందుకంటే రాసుకోవాలి జీవితాంతం కూర్చొని. కానీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకి హరే కృష్ణ మందిరం వెళ్ళి భాగవతం సెట్టివాన్ని కొనుక్కునేసి దాన్ని తీసుకెళ్లి ఇంట్లో యథాతథంగా పెట్టుకోవడం అట్లా కాదు. ఇది ఆచార్యులు మనకి ఇచ్చినటువంటిది. ఇంత భౌతిక సందేశాన్ని ఇంత జాగ్రత్తగా వాళ్ళు కాపాడి మనకి ఇచ్చారు కాబట్టి దాని పట్ల ఎప్పుడైతే మనకి ప్రశంస, కృతజ్ఞత ఇవన్నీ ఉంటాయో అప్పుడు ఇది మనకు సక్రమంగా అర్థమవుతుంది. అలా లేకపోతే దీని నుంచి ఏదో పేరు ప్రతిష్టలు పొందుతూ ఉంటాము. నాకు శ్లోకాలు చాలా మంది ఉన్నారు అట్లా వచ్చిన వాళ్ళు కూడా, ఇటు నుంచి అటు నుంచి ఇటు బాగా చెప్పేస్తారు వాళ్ళు భాగవతాన్ని, కానీ వాళ్ళు దీని నుంచి నిజంగా సాక్షాత్కారం పొందిన ముక్క ఒకటన్నదంటే ఏమీ లేదు.
సో టుమారో, అస్సుమింగ్ వి గోయింగ్ టు కంటిన్యూ, I'll discuss how such deep study of scriptures will always keep you in a positive mood. Today I'll just discuss the importance of deep study. Tomorrow how that will give you that positive enthusiasm, even in very difficult situations.
రేపు మనము ఈ శాస్త్రజ్ఞానం గాఢంగా చేయడం వల్ల అది మనం ఎట్లా ప్రతిసారి కూడా ప్రతిసారి అంటే ఎటువంటి విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు కూడా కష్ట పరిస్థితులు ఎదురైతే కూడా మనం ఏ విధంగా అనుకూల భావంలో ఉంచుతుంది ఈ శాస్త్రాధ్యయనం అనేది రేపు మనం
చెప్పుకున్నాం. It's 5 o'clock. If anyone has any short 5 minutes questions, anyone has any questions, please go ahead.
ఎవరైనా ప్రశ్నలు ఉన్నట్లయితే అడగండి.
Yes, Prabhu. It's not a fact that they have been changed. They have been edited for grammatical mistakes. This we should be very clear. Prabhupada wanted it. He ordered that grammatical mistakes should be removed. There have been no fundamental changes to Prabhupada's books. There are opponents who say opposite, but this is not a fact.
Prabhupada pustakalu marchari kada adetla manam ardham chesukovali em marchaledu. వ్యాకరణానికి సంబంధించినటువంటి పొరపాట్లు ఏమంటే అవి సరిదిద్దమని ప్రభుపాల వారే అప్పుడు చెప్పారు. అందుకని ఈ రోజులో వచ్చే పుస్తకాలు వ్యాకరణానికి సంబంధించినటువంటి తప్పులు ఏమంటే వాటిని సరిదిద్దారు. తప్పితే ఇందులో ఉన్నటువంటి అంశాలు ఏమాత్రం మార్చలేదు. ఈ విషయంలో మనం స్పష్టంగా ఉండాలి.
ఐ వెరీ డీటెయిల్డ్ పోస్టింగ్స్ ఆర్ దేర్ ఆన్ ద బీబీటీ వెబ్సైట్ ఆఫ్ ఆల్ ద చేంజెస్ దట్ హావ్ బీన్ మేడ్ అండ్ యు విల్ ఫైండ్ దట్ దే ఆర్ ఆల్ గ్రామటికల్ చేంజెస్ or construction, sentence construction changes. There is no change in the message. I went through it because I am a temple president. Many people would ask me this same question that you are asking. In order to show them, here is a list of changes that were made. Here are the original books. Go and check it for yourself. We should not assume that our leaders are so irresponsible that they are going to allow that. We are more careful than them. Actually, this itself will block our deep study of Prabhupada's books. They are also very careful. They are also eager to preserve the message. As we are eager, they are also equally eager to preserve the message. And some people who are having their own frustrations, they want to project as if all the leaders are bad and no one is good. If you project like that, no one is good, then what does it speak of you? They're working as a team, and there may be some you can give inputs, but it should be done in a very respectful manner. It should not be done in a critical manner. These people who are raising the objections, when you study their criticisms, it's not very Vaishnavli. It's avaishnavli criticism. Vaishnavli criticism is healthy, it's service oriented. It is to bring out the deeper glories of the parampara. It is not just to find fault with others. So many devotees are there, they are very, very sincere in our movement. And when you study deeply, how beautifully they have done Prabhupada's books. Many of the tapes of Prabhupada in the beginning, they couldn't even understand the accent. It was very difficult for them, those who transcribed the tapes. And so, some of the words might have been missed. And when they heard them again, the proper wordings were put in. It was very difficult. And in those circumstances, these books were transcribed and printed and distributed in so many quantities. And Prabhupada really liked it. They are the very people who did it. And now we shouldn't think that the very people who did it so faithfully have lost all their faith and they have changed everything. At least I wouldn't subscribe to that view. The changes are mostly of language type.
ఇక్కడ భాషాపూర్వకమైనటువంటి పదాల కూర్పు విషయంలోనూ లేకపోతే వ్యాకరణం సంబంధించిన విషయంలోనూ మార్పులు జరిగాయి. ఎందుకంటే మీరు అడిగిన ప్రశ్న నేను కూడా మందిర దక్షిణ కనుక నన్ను కూడా అడుగుతుంటారు. అందుకనే నేను వాళ్ళకి మార్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బీబీటీకి సంబంధించినటువంటి సైట్ లో ఉంటే అవన్నీ తీసి నేను చూపించాను వాళ్ళకి. ఇవి మార్పులు మీరే చూసుకోండి అని చెప్పాను. కాబట్టి అక్కడ ఎటువంటి మార్పులు జరగవు. ఇంకోటి మనం కూడా ఇట్లా అనుకోకూడదు, ఏదో మన నాయకులు అంతా బాధ్యత రైతే కూడా మార్పులు చేస్తారు, మనం ఏదో బాధ్యత కలిగిన వాళ్ళు, మనకన్నా వాళ్ళు చాలా ఎక్కువ బాధ్యత కలిగిన వాళ్ళు. ప్రభువు వారికి పుస్తకాలు సూచనలని యథాతథంగా నిలబెట్టాలని, పవిత్ర సందేశాన్ని కాపాడాలని మనకన్నా ఎక్కువ ఆతృత కలిగినటువంటి వాళ్ళు. అందువల్ల ఆ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఆ విధంగా చేయరు. కొద్దిమంది ఉంటారు వాళ్ళు చాలా విసిగిపోయి ఉంటారు. వాళ్ళు ఏమిటంటే అందరూ చెడ్డవారే అని చెప్పేసి, ఎవరు మంచివాళ్ళు లేరు, అందరు చెడ్డవారే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అందరు చెడ్డవారని చెప్తున్నావు, నీ సంగతి ఏంటి? అందరూ అంటున్నావు కాబట్టి అందులో నీ సంగతి ఏమిటి? ఇట్లా మనం ఆలోచించాలి. కాబట్టి ఎప్పుడు అట్లా జరగదనమాట. అందుకనే వాళ్ళంతా కూడా ఒక సభ్యులుగా ఒక సంఘంగా ఏర్పడి ప్రభుపాదుల వారికి పవిత్ర సందేశాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారు. మీకు చెప్పాల్సినటువంటి వైష్ణవ పద్ధతిలో గౌరవపూర్వకంగా మీరు చెప్పొచ్చు వాళ్ళకి. అయితే అవైష్ణవ పద్ధతిలో చెప్పడం అనేటువంటిది పద్ధతి కాదు. వైష్ణవపూర్వకుల పద్ధతిలో చెప్పడం అనేటువంటిది ఏంటి, అదొక సేవ. గురు పరంపరను కాపాడేదానికి, గురు పరంపర విలువలు పెంచేదానికి అదొక సేవ అనిపించుకుంటుంది. కాబట్టి ఇదంతా మీరు గుర్తుపెట్టుకునేసి ఏమి బాధ్యతాయుతంగా వాళ్ళు చేస్తున్నారు, మనం దానిని బాధ్యత లేదని ఎప్పుడు అనుకోకూడదు. వాళ్ళకన్నా మించిన బాధ్యత మనకుందని మనం ఎప్పుడు అనుకోకూడదు. అది అలా అనుకుంటే అది మిమ్మల్ని పుస్తకాలు అధ్యయనం చేయడంలో ఆసక్తి తగ్గించేస్తుంది. వాళ్ళంతా కూడా అప్పుడు ప్రభుపదల వారి యొక్క సూచనలన్నీ కూడా టేప్ రికార్డు చేసి దాన్ని రాసినప్పుడు కొన్ని పదాలు అర్థం కాలేదు. తర్వాత వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఉన్నప్పుడు అవి అర్థమైతే అవన్నీ కూడా మళ్ళీ వాళ్ళు రాశారనమాట. ఆ విధంగా వాళ్ళు దాన్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు అన్నమాట.
Is that clear? I hope. One last point I would like to add to that is, if we are very, very sincere, if we are very pure, Krishna will reveal to us the messages very clearly, even when you approach. For example, some of the translated books from Prabhupada's books, they have some inaccuracies. So I'm giving you a further elaboration of this. When you read it, for example, in another language, there may be some inaccuracy. But for a sincere reader, those inaccuracies will become obvious. That this is not the way Prabhupada intended it. It will become very clear. And then you can go and compare with the English books, or with the help of some other devotee, you can get the help. It doesn't seem to be fitting in. This particular sentence doesn't seem to fit into this translation. And in this way we can overcome that problem if we are very sincere. When we are submissive and sincere, we can also help the BBT by pointing out that some of the meanings are not really making sense in a very humble way. We can offer that kind of feedback. I've done that on one or two occasions with other books, for example, Hindi book. I was reading and some of the meanings had seemed to be changed. So I offered feedback. Whether they would put it in at a suitable time, I don't know, but at least I did my part. It didn't seem to make sense in the flow of. But it was not an intentional mistake. It is just the comprehension of the person who was translating from English to Hindi. His comprehension was not sufficient. So that was a mistake.
ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనలో నిజాయితీ పవిత్రత ఉంటే కృష్ణుడు మనకు కావాల్సిన సందేశాన్ని ఖచ్చితంగా ఇస్తాడనమాట. ప్రభువుల వారికి పుస్తకాలు ముఖ్యంగా వాటిలో ఎటువంటి మార్పులు ఉండవు, కానీ భాష అనువాదం జరిగినప్పుడు మాత్రము అటువంటి ఏమన్నా జరిగే అవకాశం ఉండొచ్చు. అది కూడా ఉద్దేశపూర్వకంగా ఉండవు, కానీ అటువంటివైనప్పటికీ కూడాను మనం వాటిని గమనిస్తే ఇవి ఈ విధంగా ఉందని చెప్పొచ్చు. అటువంటి పొరపాటు మనకు వస్తే కూడాను మనం నిజాయితీగా ఉంటే ఇది పొరపాటు అని తెలిసిపోతుంది. అప్పుడు మన ప్రభుపాల వారి ఆంగ్ల పుస్తకం స్వయంగా ప్రభుపాల వారు రాసి తెచ్చుకుని చూడడము, తోటి భక్తులతో ఒకసారి చర్చించడం చేస్తే అర్థమవుతుంది ఇది ప్రభుపాద చెప్పిన సూచనలో సరిపడేట్లేదు ఈ వాక్యం అని మనకే తెలిసిపోతుంది. మార్పు చేయమని బీబీటీ వాళ్ళకి మనము చెప్పవచ్చు. ప్రభు చెప్తున్న నేను కూడా ఒకటి రెండు సందర్భాల్లో హిందీ పుస్తకాలు చేశాను, ఎందుకంటే అది ప్రభుపాల వారి సూచనలో అది సరిపడినట్లు అనిపించలేదు. అది కూడా వాళ్ళు ఎవరు ఉద్దేశపూర్వకంగా చేసి ఉండరు. అనువాదం చేసే వ్యక్తి ప్రభుపాల వారికి ఆంగ్ల అనువాదం పుస్తకాన్ని పూర్తిగా అవగాహన చేసుకుని ఉండకపోవడం వల్ల అతను అనువాదం చేసేటప్పుడు ఆ పొరపాటు వచ్చి ఉండొచ్చు. నా వంతు పాత్ర నేను పోషించాను, వినయపూర్వకంగా బీబీటీకి చెప్పాను ఇది పొరపాటు అని సరిదిద్దండి అని. మొత్తానికి ఏమంటే నిజాయితీగా ఉంటే గనక మనకి విధేయత అనేది ఉంటే మనకి రావాల్సిన సందేశం మనకు వస్తుంది.
థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్ వాస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రాక్టికల్ క్వశ్చన్. థ్యాంక్ యూ.
చాలా ముఖ్యమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి ప్రశ్న అది. ధన్యవాదాలు.
నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి అవర్ అప్రోచ్ వైల్ స్టడీయింగ్ భగవద్గీత అండ్ అదర్ బేసిక్ బుక్స్ ఆఫ్ శ్రీల ప్రభుపాద్ వేర్ టాపిక్స్ అపియర్ టు బి ఆఫ్ హైయర్ లెవెల్ దెన్ అవర్ ప్రాక్టీస్ ఇన్ లైఫ్?
మన యొక్క జీవితంలో ఆచరణ కన్నా కూడాను ఉన్నతమైనటువంటి భక్తి సూత్రాలన్నీ కూడా మనం కనపడుతూ ఉంటాయి. మన యొక్క సొంత ఆచరణకు, జీవితంలో సొంత ఆచరణకు సంబంధించిన సూత్రాల కన్నా ఉన్నతమైనటువంటి స్థాయిలో సూత్రాలు కనపడుతూ ఉంటాయి. పురోపాలు పుస్తకాల్లో ఒక్కొక్క చోట, భగవద్గీతలు కావచ్చు, ఇతర పుస్తకాల్లో కావచ్చు, అటువంటి వాటిని మనం ఎట్లా ఆశ్రయించాలి? మన భావన ఎట్లా ఉండాలి అప్పుడు?
Have an appreciation for those topics. We should be submissive. There are many things which won't be clear in the beginning. But if you are hearing submissively, not in a challenging spirit, they will have a purifying effect. We may not understand it exactly, but it will have a purifying effect on the heart. So our attitude should be one of, you know, gratitude and eagerness to bring about purification of heart rather than understanding the subject itself. Part of purification is to become more submissive, more tolerant of our ignorance, more enthusiastic. This is all purification. So if you look for purification through the process of hearing or studying Bhagavad Gita, then you won't become frustrated, even if you don't understand it.
ఆ అంశాలు మనకన్నా మన యొక్క ఆచరణ పూర్వక స్థాయి కన్నా ఉన్నతమైన అంశాలు చదివినప్పుడు ఎట్లా ఉండాలన్నారు. అవి మనకు అర్థం కాకపోయినా వాటిని మనం ప్రశ్నించాలి, వాటి పట్ల మనం కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి. వాటికి పవిత్రీకరణ ప్రభావం ఉంటుంది. నీకు అవి అర్థం కాకపోయినా నీ పట్ల పవిత్రీకరణ అనేటువంటి ప్రభావం చూపిస్తాయి. అంటే మనకు అజ్ఞానాన్ని మనం ఎంత ఓర్పుతో సహించడము, నా హృదయాన్ని మరింతగా నేను పవిత్రం చేసుకోవాలి అనేటువంటి ఆతృతను కలిగి ఉండడము, ఇవన్నీ కూడా దాని యొక్క ప్రభావమే. ఏదైతే నీకు ఉన్నతమైన అంశం నీకు అర్థం కానుందో, ప్రారంభంలో అర్థం కాకపోవచ్చు, కానీ దాని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉంటే క్రమేపీ నీకు అది అర్థమవుతుంది అనమాట. అందుకనే భగవద్గీత చదివేటప్పుడు కావచ్చు, ఇతర అంశాలు చదివేటప్పుడు మనకు అర్థం కాని అంశాలు చదివినప్పటికీ వాటి పట్ల ప్రశంస కృతజ్ఞత అనేటువంటిది ఉంటే లోపల పవిత్రిక అనేది మొదలవుతుంది. ఇంకోటి, అంశాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి నేను దీన్ని అనే విషయం కన్నా ఈ అంశం అర్థమైన నాలో హృదయ పవిత్రికను జరగాలి అనే విషయం మీద నువ్వు ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలి. అప్పుడు నీకు అది సక్రమంగా అర్థమవుతుంది.
Next question, these are questions from two different people, same question worded differently. I'll just read one version of it. Hearing is easy for me than study. Is it a defect? How to improve it?
So adhyayanam cheyadam chadavadam kanna kuda naaku vinadam anetundi sulabhanga undi. Idi emana lopam antara? Lopam aithe dinni etla nenu abhiruchi chesukovali, ante etla nenu sarididdukovali?
It's not a defect. It is immaturity. A ripe mango and a green mango are both mangoes. You cannot take a green mango and beat it and make it ripe. You know, nicely beat it. Can't make it ripe. But it's a green mango. All realizations come through the process of hearing. But part of the hearing is to study scriptures. It is the order of the spiritual master to study scriptures. Because it is a time for contemplation. When you're hearing, it's very hard to, you know, hear with a personal focus. But when you go and study those purports again, you can read with a personal focus. So hearing is most important. All scriptures are understood. Previously everything was understood by hearing only. But even though it was hearing, still people would discuss it for study. It's not that they just, you know, heard and they never discussed it afterwards. Study is not just a matter of reading material from the book. Study is a matter of closely analyzing and contemplating and considering. That's called study. Reading is different from studying. We are making a differentiation. Reading is just, you know, one could read Krishna book before going to sleep. That's okay, that's not bad. That's welcome. But study involves a scientific approach. So, hearing is the basis of that kind of scientific study. How to improve it? If you hear with submission and read those parts that are being discussed, therefore, in our temples we have Bhagavad Gita discussion every day and Bhagavatam discussion every day, and there are other classes for different levels of people. Bhakti Shastri, for example, in Hyderabad. It's helping devotees to learn Nectar of Instruction, Bhagavad Gita, Ishopanishad, all these books very carefully. So you should study those portions. Then your study will improve.
అధ్యయనం చేయడం నాకు కుదరట్లేదు, వినడం అయితే సులభంగా ఉంది అని. ఏదైనా లోపం అంటే లోపం కాదు, అపరిపక్వత అనమాట. అంటే పండిన వంటి మామిడి పండు, పచ్చిగా ఉన్న మామిడి పండు తేడా ఏమిటి? పసుపు రంగులో ఒకటి ఉంటుంది, ఆకుపచ్చ రంగులో ఉంటుంది. పచ్చుకున్న దాన్ని మనం గట్టిగా కొట్టేసి దాన్ని పండేటట్లు చేయలేము, పరిపక్వత చెందాలి అది. అట్లానే శ్రవణం అనేటువంటిది అన్నిటికన్నా ముఖ్యమే. శ్రవణంలో ఒక భాగం అధ్యయనం అనమాట. ఎందుకంటే మనం ఇక్కడ వింటున్నప్పుడు పూర్తిగా దృష్టిని కేంద్రీకరించలేము, మనం మననం కూడా చేయలేము, మనం దాని గురించి లోతుగా అధ్యయనం చేయలేము. కానీ వ్యక్తిగతంగా కూర్చొని చదువుతున్నప్పుడు వ్యక్తిగతంగా దృష్టి ఉంటుంది, చదివిన అంశాలపైన మనం మననం చేయగలము, రకరకాల రీతిలో దాని గురించి ఆలోచన చేయగలము, దాన్ని బాగా అవగాహన చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అందుకనే శ్రవణం చేసి ఆ విన్నటువంటి అంశాలను మనం ఆ భాషల్ని మళ్ళీ చదవాలి అని చెప్పి చెప్తున్నాం అనమాట. ఆ రోజుల్లో అయితే చదవడం అనేటువంటిది లేదు, నిజమే, అంతా శ్రవణమే ఆ రోజుల్లో. అయితే శ్రవణం చేసిన తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ వెళ్ళి కూర్చుని దాని గురించి అధ్యయనం చేసేవాళ్ళు, ఏ రూపంలో అంటే చర్చించేవారు. వినేసి వదిలేయడం కాదు, వినగానే మళ్ళీ చర్చించేవారు. ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే, ఏదైతే మనం వింటున్నామో అది ముఖ్యం, శ్రవణము. విన్న తర్వాత దాన్ని మళ్ళీ ఒకసారి మనం కూర్చుని చదవాలి, చర్చించాలి, దాని గురించి రకరకాలుగా మనము లోతుగా అధ్యయనం చేయడం మొదలు పెట్టాలి. అందుకని చదవడం వేరే, అధ్యయనం చదవడం అంటే రాత్రి పూట పడుకోబోయే ముందు కృష్ణభూషణం చదువుకొని పడుకోండి అంటే మంచిదే. కానీ అధ్యయనం అంటే అది శాస్త్రీయమైనటువంటి పద్ధతి దానికి అవసరం. ఆ శాస్త్రీయమైనటువంటి పద్ధతి నీకు కావాలి అని అంటే దానికి శ్రవణం అనేటువంటిది నీకు కావాల్సి ఉంటుంది. ఇది దీని పద్ధతి. అందుకని మనము గాఢంగా శాస్త్రాధ్యయనం చేస్తున్నాము అని అంటే దానికి గాను ఇది అవగాహన చేసుకోవాల్సింది. ఇక దాన్ని ఎట్లా అభివృద్ధి చేసుకోవాలని మీరు అడిగారు. విధేయత పెంచుకోండి, విన్నటువంటి విషయాలను చక్కగా మళ్ళీ వెళ్లి మీరు చర్చించడానికి ప్రయత్నించండి. అందుకనే భగవద్గీత భాగవతం చర్చించేది మా మందిరంలో ఉంది, ఇక్కడ కూడా హైదరాబాద్ లో భక్తి శాస్త్రం ఉంది. ఈశోపనిషత్తు, అదేవిధంగా ఉపదేశ సామర్థం, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థం చేసుకునే దానికి సహాయపడుతుంది. అలా చర్చించడం వల్ల మీరు అధ్యయనం అనేటువంటి చేయగలుగుతారు.
Hear systematically lectures in Bhagavad Gita, recorded lectures from authorized by your authorities, whatever lectures you want to hear, and then study those books carefully.
ఇంకో పద్ధతి ఏమంటే, మన మందిర యజమాని వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిర్దేశించినటువంటి ఉపన్యాసాలు ఏవైతే ఉంటాయో, భగవద్గీత ఉపన్యాసాలు ఒక వరుస క్రమంలో, వాటన్నింటినీ కూడా విని వాటికి సంబంధించినటువంటి శ్లోకాలన్నింటినీ కూడా భగవద్గీతలో కూర్చొని మనం బాగా అధ్యయనం చేస్తే అది కూడా ఒక పద్ధతి.
Last question that I would like to answer. There are two questions, but they have somewhat similar essences. How to deepen contemplation rather than sporadic? The other question, which is somewhat similar, I'm going to read it. When I read one purport, I understand something, and when I read again the same purport, I'm understanding something more. Maybe it's meaning different. I'm not going forward. Is it okay, or how to do it? So, the quality of contemplation and ability to synthesize our understanding from different readings of the same subject matter or different hearings depends on Artha Nivritti. As the Arthas are there in our heart, our contemplation will be sporadic. Our understandings will be sporadic. Something will come, it will disappear. And when you read another, something will come, that will disappear. So, unless you come to the steady stage of bhakti, you won't be able to retain your realizations. It'll come and go. But don't worry, that's the way it is. That is the way of progress. Sometimes, and then later on when you hear some other point, again you'll remember that. So you have to come to steady bhakti, nishtha bhakti. And that happens as a consequence of, you know, systematic study of the Bhagavatam. Which means, not just reading, It means hearing and reading. And it's a study, it's not casual reading.
ప్రశ్న ఏంటంటే నేను పుస్తకాలు చదువుతున్నప్పుడు మననం అనేటువంటిది నాలో మననం జరుగుతుంది, అది ఊరికినే వచ్చిపోయే విధంగా కాకుండా స్థిరంగా నాలో ఉన్నటువంటి అవగాహన ఎట్లా పెంపొందించుకోవాలని చెప్పేసి ప్రశ్న. అంటే భాషను చదివినప్పుడు ఒకప్పుడు ఒక విధంగా అర్థం అవుతుంది, ఇంకొకటి ఇంకో విధంగా అర్థం అవుతుంది, అర్థమై మళ్ళీ మర్చిపోతున్నాను. అలా కాకుండా స్థిరంగా అవగాహన గాఢతరం చేసుకోవాలంటే ఎట్లా? దీని అర్థం ఇక్కడ ఏమిటంటే అనర్థ నివృత్తి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి ఈ రకమైనటువంటి విషయాలు ఉంటాయి. ఏదో ఒక సాక్షాత్కారం వస్తుంది, ఒక విషయం అర్థమవుతుంది పోతుంది, మళ్ళీ ఇంకో విషయం అర్థమవుతుంది పోతుంది. స్థిరంగా అతనికి సాక్షాత్కారం నిలవదు, అంతేగా పద్ధతి అంతే అనమాట. అనర్థ నివృత్తిలో ఉన్న వ్యక్తికి అట్లనే ఉంటాను. మనం చేయాల్సిన ఏంటంటే స్థిరమైనటువంటి నిష్ఠ అనేటువంటి భక్తిలో ఎప్పుడైతే వస్తామో సాక్షాత్కారాలు కూడా స్థిరంగా నిలుస్తాయి. దానిలోకి రావాలంటే చేయవలసింది ఏమిటంటే మనము చక్కగా ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేయడం, చదవడం. చదవడం అంటే ఊరికి చదవడం కాదు, వినడం చదవడం. ఆ విధమైనటువంటి స్థిర అధ్యయనం చేస్తే మనకప్పుడు మన యొక్క సాక్షాత్కారాలు స్థిరంగా నిలుస్తాయి.
Thank you very much. Please forgive my offenses. I hope I was not too over-enthusiastic. Was it all right? Thank you. Hare Krishna.
Is grace Krishna Swami Prabhu ki, Srila Prabhupada ki, Jai Gaur Prabhu.